నేను ఆత్మ బంధువు. మీకు ఏదైనా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పొంగి వస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వాటితో తాదాప్యం పొందకూడదు. తాదాప్యం పొందాలంటే మీకు పొంగి వస్తుంది. దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు ఒకసారి అనుకూలంగా ఉండవు. ఆ అనుకూలమైన పరిస్థితులతో తాదాప్యం కొంచెం పొంగిపోతారు. అప్పుడు డిప్రెషన్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇష్టం ఇష్టం లేకపోయినా ఆ దేహం ప్రారంభం ప్రకారం నడుస్తుంది. ఆ ప్రారంభం పూర్తయిన వెంటనే దేహం నశిస్తుంది, దేహం చనిపోతుంది, దేహం బోడిదవుతుంది. ఆ ప్రారంభం అనుభవించడానికి దేహం వచ్చింది, అది నశించిన ఆ ప్రారంభం నశించిన కేవలం ఒక క్షణం ఆగమంటే ఆ దేహం ఆగదు. కానీ భగవంతుడు చెప్తున్నాడు ముందు అధ్యాయంలో దేహం నశించింది, దేహం చనిపోయింది, నుంచారా నువ్వు చావులేని చైతన్యము, చదువులేని సత్యార్థము, చావులేని ఆత్మబడము. దేహం చనిపోయినా దేహం చంపబడిన చంపబడదు, దేహం చనిపోయినా నీ చావదు. పుట్టింది చనిపోతుంది, పొట్టండి చనిపోదు. పుట్టిన దానికి ముసలితనం వస్తుంది, ముసలితనం వచ్చిన తర్వాత రోగం వస్తుంది, రోగం వచ్చిన తర్వాత చనిపోతుంది. పుట్టిన పదార్థానికి ముసలితనం లేదు, చావు లేదు, వికారం లేదు. పుట్టిన పదార్థం ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో ఉండదు. పుట్టిన పదార్థం ఎప్పుడూ ఉంటుంది. నిశ్చయంగా ఉన్న వస్తువు సత్యం అవసరం కానీ నిశ్చయం కాని వస్తువు సత్యం అవదు. అంటే ఆ బ్రహ్మ పదార్థం అన్నివై ఉన్నావు, నీ హృదయ గుహల ఉంది. భారతదేశానికి రాజధాని దీన్ని, సుఖానికి శాంతికి రాజధాని ఆత్మ. మనం సుఖం కోసం ప్రకృతిలో వెతుకుతూ ఉంటాం, విషయాల్లో వెతుకుతూ ఉంటాం. ఆనందం అనేది మీ లోపల ఉంది, మీ హృదయంలో ఉంది, మీ స్వరూపమే ఆనందం. శివపార్వతులు అంటే అదే హిందూ జ్ఞానం, పార్వతి ఆనందం. అంటే ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ సుఖం ఉంటుంది. శివుడి జ్ఞానం పార్వతి సుఖం, శివుడి జ్ఞానం పార్వతి ఆనందం. శివ పార్వతులు ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండాలంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానానికి భిన్నంగా ఆనందం ఉండదు. దృష్టికి అగ్నికి వేడి వేడిగా ఉండదు. ఎక్కడైతే అగ్ని ఉంది అక్కడ వేడి కూడా ఉంటుంది, అది ఉంటే వెలదీయలేదు. అలాగే జ్ఞానం ఉన్న చోట ఆనందం ఉంటుంది, జ్ఞానం ఉన్న చోట శాంతి ఉంటుంది, జ్ఞానం ఉన్న చోట సుఖం ఉంటుంది. ఆ జ్ఞానం అజ్ఞానం నశిస్తుంది కానీ జ్ఞానోదయం అవ్వదు. దేహానికి అనారోగ్యం రావచ్చు, మనస్సుకు అశాంతి రావచ్చు, ఇవన్నీ నీకేలా. దేహానికి రోగం వస్తే నీకేలా, మనస్సుకు అశాంతి వస్తే నీకేలా, రెండు నువ్వు కాదు కదా. ఆ రెండు గాఢ నిద్రలో నువ్వు సెపరేట్ అవుతున్నావు. దేహానికి రోగం వస్తే వైద్యం చేయించుకోండి, దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ దానివల్ల నువ్వు ఏదో పోగొట్టుకుంటున్నావు, దేహానికి రోగం వస్తే ఏదో పోగట్ చేసుకుంటున్నావు, దేహం చనిపోతే ఏదో పోగట్ చేసుకుంటున్నావు అనుకోవద్దు. ఏం పోదు, నీకేలా నువ్వు ఆత్మమై ఉన్నావు, చైతన్యమై ఉన్నావు, చావులేని పదార్థమై ఉన్నావు, పుట్టని పదార్థమై ఉన్నావు. రోగం వస్తే దేహానికి వస్తుంది, అశాంతి వస్తే మనసుకు వస్తుంది, నీకేరా, నీకు పోయింది ఏముంది. అంటే ఇవన్నీ ఈ ఘర్షణలన్నీ కూడా దేహానికి సంబంధించిన విషయాలు, మనసుకు సంబంధించిన విషయాలు, బుద్ధికి సంబంధించిన విషయాలు. ఈ నిశ్చలంగా ఉండి నిర్మలంగా ఉండి ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. తొందరపడము, పరిగెట్టకు, నిర్మలంగా ప్రశాంతంగా కూర్చుని నిర్మలంగా ఆలోచించు. నిర్మలమైన బుద్ధికి, నిశ్చలమైన బుద్ధికి, ఏకాగ్రమైన బుద్ధికి, ప్రశాంతమైన బుద్ధికి మీకన్నీ తెలుస్తాయి. చక్రంగా మీకు తెలియబడుతుంది, మీ హృదయంలో ఏంటో మీకు చక్కగా తెలియబడుతుంది, స్పష్టంగా తెలియబడుతుంది. అంటే మీ బుద్ధిలో స్పష్టత ఉండాలి. కొంతమందికి బుద్ధిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు చెప్పింది మనకి తెలియట్లేదు, వాళ్ళు చెప్పింది వాళ్ళకి తెలియదు, మనకి తెలియట్లేదు ఇబ్బంది లేదు, వారికి తెలియదు. అని బుద్ధిలో స్పష్టత లేదు. బుద్ధిలో స్పష్టత ఉన్నప్పుడు మాటలో స్పష్టత ఉంటుంది, రాతలో స్పష్టత ఉంటుంది, జీవిత విధానంలో స్పష్టత ఉంటుంది. ఆ బుద్ధిలో స్పష్టత మనం సంపాదించాలి, ఆ ఇంటెలిజెన్స్ క్లారిటీ ఉండాలి. ఆ దేహ ప్రారంభం అన్ని ఎప్పుడూ కూడా మానవ జీవితం. అంటే వారు భూమి మీద పుట్టిన మొదలు మీరు శ్మశానానికి వెళ్ళి వరకు ఎవరి జీవితం ఒక రకంగా ఉండదు, యూనిఫారంగా ఉండదు. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి వారు ఏదో అనుభవించవలసి ఉంటే, ఆ దేహంలో ఏదో అనుభవించవలసి ఉంటే అది అనుభవిస్తాడు. అందుకే దాంతో మీరు తాదాక్ష్యం పొందద్దు. తాదాక్ష్యం పొందేవా, మీరు పొంగు వచ్చేస్తున్నారు, పరి పరిస్థితులు అనుకూలంటే మీకు పొంగు వచ్చేస్తుంది, పరిస్థితులు అనుకూలంగా ఉంటే మీరు పొంగిపోతారు. సరే, దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే మీ భక్తి చెడిపోతుంది. రహస్యం ఏంటంటే, మనం సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నామంటే దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడుతున్నాం, సంతోషించినప్పుడు సంతోషించాం, ఏడ్చినప్పుడు ఏడుస్తున్నాను మీరు అనొచ్చు. కానీ దీనివల్ల ప్రమాదం ఏంటంటే భక్తి చెడిపోతుంది, నిద్రను హెచ్చుతగ్గులు వచ్చేస్తాయి. అసలు మన గమ్యం ఏంటి, జీవిత గమ్యం ఏంటి? భగవద్గతను సంపాదించడం, భగవంతుల ఐక్యము, భగవంతుల ఐక్యం మాత్రమే జీవిత గమ్యం. అదే అవి తప్పించి మిగతా స్వప్న సంబంధం. ఒకవేళ మీకు ఏదైనా పరిస్థితులు బాగా అనుకూలంగా ఉన్నాయనుకోండి, అది స్వప్నం అనుకోండి, కరెక్ట్. పరిస్థితులు మీకు బాగోలేదు అనుకోండి, అది కరెక్ట్. మీకు సంతోషం వచ్చిందనుకోండి, అది కరెక్ట్. ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి, అది కరెక్ట్. ఇవన్నీ ఈ రెండు నిజం కాదు. రెండు ఈ రెండాటి వల్ల మీ భక్తి చెడిపోతుంది. భక్తి చెడిపోతే భగవంతుడితో అనుబంధం చెందిపోతుంది. భగవంతుడితో ఎప్పుడైతే అనుబంధం చెందిపోతుంది, భగవంతుడు ఐక్యం కాలేము. జీవిత గమ్యం ఈ దేహాన్ని ప్రారంభాన్ని తెచ్చిపెట్టి ఏది ఎలా జరగాల్సిందో అలా జరుగుతూ ఉంటుంది. బంధం కంగారపడాల్సిన పని లేదు, నువ్వు కంగారపడవలసిన పని లేదు, యాది చేసిన అక్కర్లేదు, ఆందోళన అక్కర్లేదు. ఏమి ఏమి వచ్చింది మీకు, మీకేలా నిజమైన నుంచి డబ్బు వచ్చేసింది అనుకోని అనుకోని మాట్లాడుతుంది. నీ దేహమే శాశ్వతం కాదు. ఆ డబ్బు ఇంత డబ్బు రావచ్చు, లేదా నీకు ఇంత డబ్బు రావచ్చు. లాభ నష్టాలని ఓరో జన్మలను బట్టి నీకు ఈ దేహం వచ్చింది. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి లాభ నష్టాలు వస్తాయి. కానీ సంపాదించే వాళ్ళందరూ తెలియని వాళ్ళని పాపం చేసిందల్లా కలిసిలేకపోతే తెలివి తక్కువని అనుకోకూడదు. అది ఈశ్వర కర్తృరాజ్ఞే. నేను అక్కడ కూడా అక్కడికి వెళ్ళాలి. కర్తృరాజ్ఞే అంటే మీరు అనుకున్న కదా జరిగితే మీరు తెలియని వాళ్ళు అనుకోకూడదు. ఈశ్వరుని సంకల్పం ఉండాలి. ఒకసారి మీరు అనుకున్న పని జరగవు, మీరు తెలివి తక్కువ అనుకోవద్దు. ఒకవేళ ఆ దేహంలో ప్రారంభం అయినప్పుడు ఒకసారి మీరు చేసింది కలిసి రాదు. దానివల్ల కూడా మీరు కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన ఏదో ఉంది భగవంతుడు. మిమ్మల్ని అక్కడ రౌండ్ తిప్పుతాడు, మరుపు తిప్పుతాడు, మీరు కంగారు పడకండి. కానీ ఇవన్నీ స్వప్నాలే. మీరు పేదపెద్ద సంపదలు ఉన్నా విజయలు ఉన్నా అదీ కరే. మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నప్పటికీ అదీ కరే. ఇవన్నీ స్వప్నమే. కానీ మనం పొందవలసిన భగవంతుడిని మీరు గొడవలు ఆలోచించే ఒకసారి గర్వం తెచ్చుకుని, ఒకసారి సంతోషం తెచ్చుకుని, ఒకసారి మళ్ళీ ఇంకో రోజు దుఃఖం తెచ్చుకుని ఇక్కడ ఆగిపోతే, ఈ గడప దగ్గర ఆగిపోతే మీకు భగవంతుడితో సంబంధం తెగిపోతుంది. భగవద్గతం కలదు, భగవంతుడు ఆయుష్యం కాలేదు. జీవిత గమ్యాన్ని మిస్ అవుతారు. పొందవలసిన పరమార్థాన్ని మిస్ అయిపోతున్నాం మనం. ఈ చిల్లర చిల్లర విషయాలు, అల్ప విషయాలు, స్వల్ప విషయాలు ఈ దృష్టిలో పెట్టుకుని మనకి రాగిపోతే అసలు మనం పొందవలసినదో మనం మిస్ అయిపోతున్నాం అని చెప్పి బహు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే మన ప్రేమ గారు ఈ వీధిలోకి వచ్చేటప్పటికి జగన్నాథస్వామి గారి జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఏదో పెద్దవాళ్ళు ఎలా అయినా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ముసలితలకైనా ఎప్పుడు ఉండటం మంచిది. ఏదో సలహా చెప్తా ఉంటారు మనం పని చేయలేకనే శారీరకంగా పని చేయకుండా చేయలేకనే ఏదో ముసలితలకాయలకు ఊరికి అన్నం పెడుతున్నాం అనుకోకుండా మీరు ఏదో వాళ్ళు చేసి వాళ్ళు చెప్పిన సలహాలు కూడా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మనకంటే వాళ్ళ జీవితాన్ని తీసుకుంటుంది, వాళ్ళకి మెచ్యూరిటీని. కొన్ని కొన్ని మనం వయసును బట్టి నేర్చుకునే విషయాలు ఉంటాయి. కేవలం పుస్తకాలు చదువుకుని నేర్చుకోలేము, వయసును బట్టి నేర్చుకునే విషయాలు ఉంటాయి. ఆ మెచ్యూరిటీ వయసును బట్టి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్నాథస్వామి గారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి చెబుతున్నారు, గిరి మనకి రమణానుగ్రహం ఉంటే చాలు జ్ఞానం రావడానికి, కొంతమంది అనుగ్రహం అక్కర్లేదు మనకి అని చెప్పేవారండి మా నాన్నగారు అని చెప్తున్నారు. ఎప్పుడు దానికి కూడా రమణ ఒక మాట చెప్తారు. దీనికి రమణస్వామి గారి శల్యచేతను బట్టి ఆయన సాధన బట్టి ఆయనకి జ్ఞానం రాలేదు. ఆయన చెప్పారు ఆయన ఈశ్వరుడు అరుణాచరిస్తాడు ఏం చూసాడంటే ఆయన చిన్నతన పూర్వజనం అనుబంధం ఉంది అరుణాచరిస్తాడు. ఈశ్వరుడు అంటే మనకి దేవుడని గుర్తొస్తుంది. కానీ రమణస్వామికి చిన్నప్పటి నుంచి ఈశ్వర స్మరణ ఉంది. అరుణాచలం అనే స్మరణ వచ్చేటువంటి తండ్రి జ్ఞాపకం మన తండ్రి. అది ఈశ్వరుడు అరుణాచలం అనే దగ్గరికి మన తండ్రి జనక భావన వచ్చిన కానీ దేవుడి భావన అని ఎప్పుడు రాలేదు. ఒక ఇంట్లో వ్యక్తిలాగా అరుణాచలం జ్ఞాపకం వచ్చేవాడికి అరుణాచరిస్తుడు కూడా ఇంట్లో వ్యక్తికి భావన కలిగింది. అరుణాచలం యొక్క వైభవం సాంద పురాణంలో ఉంది, తర్వాత శివపురాణంలో ఉంది, ఋగ్వేదంలో కూడా ఉంది. ఋగ్వేదంలో కూడా ఉంది. భగవాని మాటల్లో మీకు చెప్తున్నానండి, అరుణాచలేశ్వరుడు ఏం చేశాడు చూడండి. ఆ జ్ఞానం యొక్క జ్ఞానాన్ని ఈయనకి ప్రసాదించాడు. ఎవరికండి? రమణాచార్యుడికి. రమణ గురి మరణార్థం ద్వారా ఈయనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు. జ్ఞానం ప్రసాదించాడంటే సత్యజ్ఞానం అది, నిజాజ్ఞానం కాదు, సత్యజ్ఞానం. మనం కాని మనం కాని విషయాల్లోంచి మనం విడుదల చేసేదే సత్యజ్ఞానం. అసత్యంలోంచి, అనిత్యంలోంచి, అజ్ఞానంలోంచి మనం విడుదల చేసే జ్ఞానము సత్యజ్ఞానం ఒకటే. అదే ఆత్మజ్ఞానం, అదే శివజ్ఞానం. చెట్టన్నా వృక్షం అన్నా ఒకటే. ఇంగ్లీష్లో ట్రీ అంటారు, సంస్కృతంలో వృక్షం అంటారు, ఇవన్నీ పర్యాయపడారు. శివుడన్నా ఆత్మన్నా, శివుడన్నా ఆనందం అన్నా, శివజ్ఞానం అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, ఇవన్నీ కేవలం పర్యాయపదము. జిత్తం సంపాదిస్తే భోగం ఆగించవచ్చు, మనసును బాగు చేసుకుంటే బలవదనం కలిగి జ్ఞానం కలుగుతుంది. మన చిత్తాన్ని బాగు చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది, జిత్తాన్ని సంపాదిస్తే భోగం వస్తుంది. దాని ప్రయోజనం దానికి ఉంది, దీని ప్రయోజనం దీనికి ఉంది. మన చిత్తాన్ని బాగు చేసుకుంటాం అనుకోండి, చిత్తాన్ని బాగు చేసుకుంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనం ఇష్టం సంపాదిస్తూ ఉండండి, దానికి కూడా ప్రయోజనం, దాని ప్రయోజనం అంటే దానివల్ల భోగం వస్తుంది. ఇష్టం వల్ల భోగం, చిత్తాన్ని బాగు చేసుకుంటే ఏమొస్తుంది, మనకి శాంతి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. అది ఏదైనా ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మన మనస్సు అనవసర విషయాల్లోకి వెళుతుంటే, అక్కడ లేని విషయాలకు వెళుతుంటే మన వాండరింగ్ మనస్సు యొక్క చాపల్యం తగ్గించడానికి ఒకటి దానికి వెళ్తారు, మన శాంతిని పెంచుకోవాలి లోపల. అది రమణ మహర్షి గారు చెప్పారు, పచ్చగడ్డికి దూడ ఇంకా ఉత్తిగడ్డ వైపు ముఖం చెప్పదని. ఓ దూడ పచ్చగడ్డ పెంచాలనుకోండి, అది ఇంకా ఉత్తిగడ్డ వైపు ముఖం చెప్పదు. అలాగే మీ మనస్సు కనుక శాంతి దొరికితే, మన హృదయంలో ఉన్న కనుక శాంతి దొరికితే మనస్సు యొక్క చాపల్యం తగ్గిపోతుంది, మనస్సుకి విషయాల మీద ఆకర్షణ తగ్గిపోతుంది, మనస్సుకి బాధ్య ముఖత్వం తగ్గిపోతుంది. చాలా దూరాల వాటి నుంచి బయటకు వచ్చే ఇష్టం ఎప్పుడు, మీ లోపలున్న శాంతిని చేతికి అందుచే. కొంతమంది అందరూ అంటారు మాకు ఎక్కువ కోపం వస్తుందని కోపం చేసుకుంటున్నాను, మీ మనస్సుని భగవంతుడి వైపు తిప్పిన భగవంతుని స్మరించడం వల్ల కూడా ఆ కోపం తగ్గుతుంది. ఈశ్వరుని స్మరించడం వల్ల కూడా కోపం ఎక్కువ వస్తుందనుకోండి, మీకు చిరాకు ఎక్కువ వస్తుందనుకోండి, అప్పుడు ఈశ్వరుని స్మరించడం, నిరంతరం ఈశ్వరుని స్మరించడం వల్ల కోపం తగ్గుతుంది, విసుగు తగ్గుతుంది, చిరాకు తగ్గుతుంది. జ్ఞానానికి ముఖ్యమైన ఒకటి అనక్కువ, ఎగిరి ఎగిరి పడేవాడికి ఏమి రాదు, అంగి అంగి ఉండేవాడికి ఆత్మానుభవం కలుగుతుంది. అజుమునిశ్వరుడు చెప్పాడు, అనకం అనేది, ఆ హ్యూమిడిటీ అనేది, ఆ ఓర్పు అనేది, ఆ సహనం అనేది, క్షమం అనేది దీపికలు ప్రవట లాంటిది వచ్చింది, మంచి పుష్పం లాంటిది. ఆ పుష్పం అన్ని పుష్పాల తోటలు దొరకవచ్చింది, ఎక్కడో ఒక తోటలు దొరుకుతుంది పుష్పం, ఎక్కడో అన్ని తోటలోనే దొరకదు అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే అందరి మనుషుల్లోనే సహనం ఉండదు, అందరి మనుషుల్లోనే క్షమ ఉండదు, ఎవరు పొద్దులు అనేది ఉంటుందని చెప్పడం కోసం ఆ పోయిస్తారు అని చెప్పాడు. అన్ని చోట్లలో దొరకదంటే అందరు మనుషుల్లో కాదు, మీరు సహనం చూద్దాం ప్రయత్నం చేస్తున్నారని అన్ని చోట్ల ఉండలేదు, ఇది కొద్ది చోట్ల జరుగుతున్నాడు. కానీ అర్థం కొంతమంది మనుషుల్లో ఇది ఉంటుంది, ఈ సహనం అనేది అన్ని చోట్లలో దొరుకుతుంది, అన్ని చోట్ల దొరకడంటే అందరి మనుషుల్లో ఇది దొరకదు, కొద్ది మంది వాళ్ళు దొరుకుతున్నట్టు ఎవరు కొద్ది మందిలో ఈ సహనం కలిగి ఉంటారు. అనకు ఆత్మజ్ఞానానికి అనకు చాలా ముఖ్యం, ఓర్పు సహించాలని ఏం చెప్పండి. సహనం వల్ల ఆలోచన యొక్క లోతులు పెరుగుతాయి, హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, మన శోకం పెరుగుతుంది, తేలిక ధనం పోతుంది. కొంతమంది తేలిక మనుషులు ఉంటారు చూడండి, ఆ తేలిక ధనం అల్పత్వం ఎలా పోతుందంటే, ఎలా పోతుందంటే సహనం వల్ల పోతుంది. ఆ సహనం వల్ల వాడి దీపం అవుతాడు, మనిషి దీపం అవుతాడు. మనం మన లోతుల్లోకి మనం వెళ్ళకపోతే మన లోపల అసలు వైద్యం అనేది బయట నుంచి ఎవరికి వైద్యం రాదు. ఇప్పుడు అమెరికాకి 44% 45% అది ప్రజలు జాపించిన వాళ్ళు 2% ఉన్నాయి. జార్జ్ వాషింగ్టన్, జెఫర్సన్, అబ్రహం లింకన్ ఇద్దరు తప్పించి వాళ్ళకి జవాళ్ళు జ్ఞాపకం ఉంటాం. వీళ్ళందరూ అక్కడ అమెరికా ప్రెసిడెంట్ చేయలేదా, ఈ వైభవం బయట నుంచి, ఏ మనిషికైనా వైభవం బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది వైభవం అనేది. జ్ఞానం కూడా బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది అది. జ్ఞానం అనేది దూరేదే కానీ పైనుంచి పోసేదే కాదు. ఆత్మజ్ఞానం దాకా ఆలోచించండి, ఏదో ఒక మనిషిలో మనకు ప్రత్యేకత కనిపిస్తాననుకోండి, ఒక వైభవం కనిపిస్తాననుకోండి, ఒక స్పెషాలిటీ అంటే ఏదైనా ఒక ప్రత్యేకత ఒక అందం కనిపిస్తాననుకోండి, అది లోపల నుంచి వచ్చేది కానీ బయట నుంచి ఎవరికీ రాదు. వైభవం అనేది అధికారం వల్ల రాదండి, ఆ లోపల నుంచి హృదయంలోంచి వస్తున్న వైభవం. వైభవం అనేది ఈ జ్ఞానం అనేది సౌందర్యం అనేది లోపల నుంచి వచ్చేది కానీ, లోపల నుంచి ఊరేదని కానీ మనం కుంకుడు వైపు పోసుకున్నట్టు బయట నుంచి పోసేది కాదు, లోపల నుంచి రావాలి అది. అంటే ఇప్పుడు మనం ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, అరుణాచలం ఇస్తుంది ఏం చేసేటండి, అసలు జ్ఞానం అనేది ఎలా ఉంటుంది, ఆ నిష్ట ఆత్మ నిష్ట అనేది ఎలా ఉంటుంది, ఆత్మ వైభవం అనేది ఎలా ఉంటుంది మనం చూపించాలనుకున్నాడు. ఎవరండి అరుణాచలేశ్వరుడు ఏమనుకున్నాడు అంటే, అసలు జ్ఞానం అనేది ఎలా ఉంటుంది, ఆత్మ నిష్ట ఆత్మ వైభవం ఎలా ఉంటుంది, పరమాత్మ పరమాత్మ స్థితి పరమాత్మ నిశ్చితిగా ఉంటుంది అని మనకు చూపించాలనుకుని రమణ భగవానికి జ్ఞానం ఇచ్చి ఆయన జ్ఞానం ద్వారా అరుణాచలేశ్వరుడే మనకి జ్ఞానం వైభవం చూపించాడే. రమణ ద్వారా, రమణ భగవాన్ ద్వారా వ్యక్తమైన జ్ఞానం అంటే శివుడి జ్ఞానమే. అరుణాచలేశ్వరుడు అనుకున్నాడు లోకానికి జ్ఞానం ఇచ్చే వైభవం చూపించాలని, అందుకే మీకు ఎందుకుని మీకు జ్ఞానాన్ని ఇచ్చారట ఎవరికండి? మీ రమణస్వామిని అందుకు ఎందుకు ఉన్నాడటండి? ఎందుకుని ఎందుకు ఎందుకున్నాడటండి? లోకానికి ఆత్మజ్ఞాన యొక్క వైభవం చూపించడం కోసం ఈయన ఎందుకుని ఆయన జ్ఞానం ఆయన చేరే ఉపాధి ద్వారా చూపించాడట. ఇది మాట రంగంలో అని చెప్తారు. సరే ఇప్పుడు డాక్టర్ గారు వస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చారు. ఇది 1936 జూలై 4వ తేదీన దేవుడు కాన్వర్సేషన్ 1936 జూలై 4వ తేదీన డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారి పేరు ఏంటంటే బాపట్లాలు వ్యవహారం. డాక్టర్ గారు ప్రారంభిస్తున్నారు. ఏమనంటే మీరు రాసిన ఉపదేశారని నేను చిన్నది చదివాను. నేను నేను ఇంతవరకు దేశంలో అనేక మంది మహాత్ములు అనేక మంది యోగులను చూసిన దర్శనానికి వచ్చాను. ఒక మహాత్ముడు మటుకి టైం దేశం ఒక మహాత్ముని తెలిస్తే ఆయన చెప్పారు ఎందుకంటే కొన్ని రుణాలు ఉన్నాయి, రుణాలు తీరిస్తే ఇవన్నీ ఆత్మజ్ఞానం కలగదని. అంటే కొంతమంది ఏమంటారంటే బాధ్యత విడిచిపెట్టి పారిపోతే మీకు జ్ఞానం వచ్చింది అని. ఒక పని కష్టమని మీరు మానేస్తే అది తమ్మగుణ లక్షణం అన్నాడు కృష్ణుడు. శరీరానికి ఏదైనా బాధ కలుగుతున్నామో శరీరానికి కష్టం కలుగుతున్నామో ఒక పని మీరు మానేస్తే అది తమ్మగుణం అది. అంటే మీరు చేయవలసిన బాధ్యతను విడిచిపెట్టి పారిపోతే మీకు జ్ఞానం రాదు. నాకు ఆ భయం పెట్టాలని మహాత్ములు చెప్పాను. మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు పూర్తి అయితేనే కానీ మీకు జ్ఞానం రాదు. ఏమంటారంటే చెప్పట్లేదు. నేను డాక్టర్ గారు ఏమంటున్నారంటే ఆ మహాత్ముని కలుసుకున్నప్పుడు నా కుమారుడికి పెళ్ళి అవ్వలేదు, ఇప్పుడు అయిపోయింది లేదు అంటున్నాడు. మీ ఇంట్లో మీ పిల్లలు పెళ్ళి అయిపోతే మీకు మీకు కాలక్షేమం అవుతాం. దేని గురించి ఆలోచిస్తారు? పెళ్ళి అయిపోయింది. దేని గురించి ఆలోచిస్తారు? మీరు మీ ఇంట్లో పిల్లలకు పెళ్ళి అవ్వలేదు అనుకోండి, ఏదో ఆ సంబంధమని ఈ సంబంధాన్ని ఆలోచిస్తా అంటారు. పెళ్ళి అయిపోయింది ఆలోచించడానికి మీరు ఆలోచించాలని ఫుడ్ దొరకదు. ఇంటికి డాక్టర్ గారు ఏమంటున్నారంటే మా అబ్బాయి పెళ్లి అయిపోయిందండి. అంటే నా బాధ్యతలు తీరిపోయినాయి అనుకుంటున్నానండి. బాధ్యతలు అయిపోయినాయండి, కానీ శాంతి కుదరటం లేదు. డాక్టర్ గారు ఏమంటున్నారండి మా అబ్బాయి పెళ్లి చేసేసానండి, మరి మా అబ్బాయి పెళ్లి అయిపోయింది నాకు ఇంకా శాంతి రావటండి. అంటే మనం శాంతి కోసం ఎక్కడికి చూస్తున్నాం? లోపలి శాంతి వదలిపోతున్నాం. అది కృష్ణుడు అంటాడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, స్వయంగా భగవంతుడు అంటాడు. బుద్ధిమంతుగా అందరూ లోకంలో శాంతి కోసం ఎదుగుతారు, బుద్ధిమంతులు హృదయంలో ఎదుగుతారు. నువ్వు లోపలన్నావు కానీ బయట లేదు. బయట లేదు కానీ నువ్వు బయట వెతికితే బయటకు ఉన్న లోపల వెతుకు. ఈరోజు కాకపోతే ఈనాటి కాకపోతే ముందు నాటి కానీ జరుగుతుంది. లోపల వెతుకు. నువ్వు వెతికే నువ్వు శాంతి లోపలనే కానీ బయట ఎక్కడ లేదు. ఆ మూలతలంకు మూలమానికి తెలియకపోతే జీవుడు మూలతలానికి మూలంతో తెలిస్తే నువ్వే దేవుడు. మూలతలంపు మూలం తెలియనంతకాలం నువ్వు జీవుడు. మూలతలంపు మూలం తెలిస్తే నువ్వే దేవుడు. నువ్వే జీవుడు, నువ్వే దేవుడు. తెలియకపోతే జీవుడు, తెలిస్తే తెలియకపోతే దుఃఖం, తెలియకపోతే అశాంతి, తెలిస్తే సుఖం, తెలియకపోతే అశాంతి, తెలిస్తే ఆనందం. జ్ఞానాన్ని ఆనందాన్ని నిజమేమి? నిజమైన సుఖి జ్ఞాని మాత్రమే. జ్ఞానాన్ని విడిచిపెట్టి సుఖం ఉండదు, జ్ఞానాన్ని విడిచిపెట్టి శాంతి ఉండదు. జ్ఞానానికి మరొక పేరే సుఖం, జ్ఞానానికి మరొక పేరే శాంతి, జ్ఞానానికి మరొక పేరే ఆనందం. గురువు చేసే పని కూడా మానవుడికి సుఖం కావాలి, మానవుడికి సుఖం కావాలి, మానవుడికి శాంతి కావాలి. అది ఎక్కడుందో వాడికి తెలియదు. ఆ సుఖం అనేది ఎక్కడుందో, శాంతి ఎక్కడుందో అక్కడికి ఆ మనస్సును తిప్పాలి. ఆ వైపుకి ఎక్కడైతే సుఖం ఉందో ఆ వైపుకి మీ మనస్సును తిప్పాలి. అలా తిప్పేవాడు మీ గురువు. ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఈ మహిమలకు వెళ్తున్న మహిమలో ఏం లేదు. మనస్సు అంత తెలుసు, మీ మహిమలు అంత తెలుసు. మీరు ఎన్నో మహిమలు మీకు కలుగుతాయనుకో ఒక ఆనవకండి. మీకెంతో ధనం ఉందనుకోండి, మీకెంతో చదువు ఉందనుకోండి, మీకెంతో అధికారం ఉందనుకోండి, శుభ్రంగా భోజన సుఖం ఉందనుకోండి, 3 కోట్లు తింటున్నారనుకోండి, 30 కోట్లు వేసుకుని కొంతమందికి భోజన సుఖం ఉంటుంది, శుభ్రంగా తింటారు. ఆ చెల్లెలు కూడా అద్భుతం ఉంటుంది. భోజన సుఖం బాగా ఉందనుకోండి, ఏమి 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 ఆ సుఖం ఏం చేస్తుంది? మీకు అధికార సుఖం ఉందనుకోండి, భోజన సుఖం ఉందనుకోండి, అన్ని సుఖాలు ఉన్నాయనుకోండి, మీకు లేని సుఖం లేదనుకోండి, కానీ లోపల శాంతి లేదు. భోజన సుఖాలు మీరు ఏం చేస్తారు? అది కదా మీకు దుఃఖం వచ్చేస్తుంది. మీకు భోజన సుఖం ఉంది, అన్ని సుఖాలు ఉన్నాయి, కానీ మీకు దుఃఖం వచ్చేస్తుంది. ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి? ఏది ఇక్కడ ఫంక్షన్? మీకు డబ్బుందండి, చదువు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మీకు దుఃఖం వచ్చేస్తుంది. ఏది మీకు వల్ల ప్రయోజనం ఏంటి? ఇవన్నీ మీకు దుఃఖం రాకుండా ఆఫ్ చేస్తున్నాయి. మీకు దుఃఖం వచ్చేస్తుంది, మీకు వల్ల ప్రయోజనం ఏంటి? ఒక మోక్షం తప్పించి మీరు కానీ స్వప్న సుఖం అంటే డాక్టర్ గారు ఏమంటున్నారంటే మా అబ్బాయి పెళ్లి చేశాను కానీ శాంతి ఇంకా దొరకలేదండి అని చెప్పి మీరు మాకు ఏదో శాంతి దొరకటానికి ఆనందం దొరకటానికి ముక్తి దొరకటానికి మార్గం చూపిస్తారని మీ పాదాల దగ్గరికి వచ్చి పాదాల దగ్గరికి రావటం లేదు పాదాలేండి భక్తి కలగటం ఈశ్వరుడు ఉన్నాడు అనుకోవటం లేదు ఈశ్వరుడు పాదాలేండి భక్తి కలగటం లేదు ఆ ఈశ్వరుడు పాదాలైంది మనకి భక్తి కలిగిందే అంటే మన మరి పూర్తి అవుతుంది ఇంకా డాక్టర్ గారు ఏమంటున్నారంటే మీ పాదాల దగ్గరికి వచ్చానంటున్నారు కానీ పాదాల దగ్గరికి రావట్లేదు పాదాల ఎందుకు భక్తి కలగటం లేదు పాదాల ఎందుకు విశ్వాసం కలగటం లేదు ఆ పాదాల ఎందుకు గిరి కలగటం లేదు అసలు మనకి తుంగిపడి లేకపోతే ఈశ్వరుడు పాదాల ఎందుకు భక్తి కలగదు పూర్వజన్మలో మనం ఎంతో కొంత సత్కర్మ చేసి ఉండకపోతే ఒకటి ఇదే గుర్తుపెట్టుకోండి మీరు ప్యూరిటీ ఎక్కడ పవిత్రత ఈ మెదడులో పవిత్రత మాటలో పవిత్రత చేతలో పవిత్రత జ్ఞాపకం పెట్టుకోండి ఈ మెదడులో పవిత్రత ఈ మాటలో ఈ చేతలో పవిత్రత ఈ మూడాటిలోని పవిత్రత ఎంతో కొంచెం లేకపోతే ఈశ్వరుడు పాదాలని చిత్తం నిలబడదు కాబట్టి ఇది ఎంత వ్యక్తమైనా నీ చిత్తం మటుకు ఈశ్వరుడు పాదాలని అవి నిలబడదు అసలు మనకు జ్ఞానం కలగకపోవడానికి ఉంటే కారణం మన స్వార్థం ఇటువంటి మాటలు చెప్పడం భగవానికి ఇష్టం ఉండదు ఏరా గొడవ ఏరా అంటారు నువ్వు కాని గొడవ ఏమి చెప్తావు ఈయన ఉన్నది నలుగుది రాసి ఉన్నది నలుగుది సద్విద్యను ఒకటి రాశాడు ఈ రమణ మహర్షి అనే దేవుడి పేరు లేకుండా రాసేసాడు అసలు దేవుడు స్మరణ లేకుండా రాసేసాడు రాసేసి ఇది తప్పులు ఉండేది ఇద్దామని నేను అక్కడ ఆయనకి గణపతి శాస్త్రి గారిని పంపితే తర్వాత ఆ పుస్తకం గణపతి శాస్త్రి గారికి వచ్చి ఎవరు అసలు ఈశ్వర స్మరణ లేకుండా రాసేసాడు ఏమి మంగళశ్వాసం ఉంటుందా ఈశ్వర స్మరణ లేకుండా భగవంతుడు స్మరణ లేకుండా రాసేసాడు మన తరగతి ఏమి మంగళశ్వాసం ఉండదా ఆ జనాయకంలో వాటికి ఈశ్వరంలో ముందు మంగళశ్వాసం ఉండాలి కదా అంటే అది ఉద్దేశించి మీరు ఎక్కడో చెప్పకుండా పాయసం తాగుతున్నారనుకోండి మీరు పాయసం తాగుతుంటే ఇబ్బంది వచ్చింది లేదంటే అడ్డొచ్చింది అనుకోండి బాగా అడ్డొచ్చింది అనుకుంటారు అంటే ఆనంద దేవుడికి మీరు ఇంగ్లీష్లో వచ్చినప్పుడు దేవుడి కలంపు కూడా ఏదో అడ్డుకునే ఉంటుందండి దేవుడు పేరేస్తుంది అందరూ ఉంటున్నారు ఎవరు అది సరే మీరు రాయండి అన్నారు ఉన్నది దాని మీద పైన మంగళస్వామిలో గణపతి శాస్త్రి గారు రాస్తారు అది గ్రంథంలో ఈశ్వర స్మరణ కూడా ఇస్తారు అద్వేషానికి అద్వైత శిఖరాల నుంచి అరుణాచలేశ్వరుడు అందుకే మీరు అన్నాడంటే అంటే జ్ఞానం యొక్క వైభవం ఆ రెండో వస్తువు మూడు వైభవం ఆ రెండో వస్తువు లేనటువంటి సుఖం ఆ ద్వితీయం లేనటువంటి సుఖం ఆ జ్ఞానం యొక్క ప్రదర్శించడం ఈ ఉపాధి ద్వారా ప్రదర్శించడం కోసం ఇష్టం నేను ఎన్నుకున్నాను మన డాక్టర్ గారి దగ్గర ఉన్నాం మీరు ఏ భాషలో చదివి ఉపదేశాలను చదివి అంటున్నారు కదా మీరు ఆరిని కలుసుకున్నాను వీరిని కలుసుకున్నాను గొడవ మీకు వదిలేశారు బాబు మీరు ఎవరిని కలుసుకున్నారు ఇక్కడ అరంగేది మన అయితే అడుగుతాం తింగర మాట్లాడి వస్తాం మనం ఎక్కడ ఎవరిని కలుసుకున్నారు ఆరిని కలుసుకున్నారు వీరిని కలుసుకున్నారు ఇటువంటి ఆయన అడగబెట్టండి ఎవరిని కలుసుకున్నారు ఆత్మ అదంతా అడిగి మీరు ఉపదేశాలను చదివి అంటున్నారు కదా ఏ భాషలో చదివారు అంటే ఏమంటున్నారంటే సంస్కృతం నడిపించిన సంస్కృతం వచ్చాము సంస్కృత భాషలో చదివాను అని అంటున్నాడు మీరు సంస్కృత భాషలో చదివితే శాంతి ఎలా కలగట్లో అందులో ఉండే వృత్తి స్థరమైన స్వస్థత క్రియ భక్తి యోగ బోధాక్ష నిశ్చితం అది ఉపదేశారంలో ఉండే శాంతి ఎలా కలుగుతుందో మీరు ప్రత్యేకంగా నడగక్కలేదు ఉపదేశం ఉపదేశారంలో ఉంది మీరు ప్రత్యేకంగా నడగక్కలేదు మీరు మనసు స్థిరం కావటం అంటున్నారు శాంతి ఎక్కడ ఉందంటే హృదయ స్థరంలో గుర్తుపెట్టుకోండి మీరు భక్తి యోగంలో ఆ ధ్యాన యోగంలో ఆ కర్మ యోగంలో లేకపోతే ఏ యోగంలో మీరు ప్రయాణం చేసినా ఇక్కడికి రావాలి హృదయం దగ్గరికి రావాల్సింది జ్ఞానం ఇక్కడ ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడు ఎక్కడైతే అంతర్జ్ఞానుడు ఉన్నాడు ఈశ్వరుడు ఇక్కడికి రావాలి హృదయం దగ్గరికి రావాల్సింది జ్ఞానం ఇక్కడ పరమాత్మ మన అంతర్జ్ఞానిగానే ఉన్నాడు అంతర్యాముగా ఉన్నాడు ప్రభు ఉన్నాడు మన యజమాని ఉన్నాడు అంతర్యాముగా ఉన్నాడు వాడి శరీరం మరణించిన వాడు మరణించినట్టండి శరీరాన్ని చంపినా వాడు చంపబడడు అట్టండి హృదయంలోని అంతర్యాన్ని హృదయంలోని నిజమైన దేవుడిని హృదయంలోని పరమాత్మ వదిలేసి రాళ్ళు చుట్టూరు తిరుగుతున్నాం కొండల చుట్టూరు తిరుగుతున్నాం రక్కల చుట్టూరు తిరుగుతున్నాం చేతిలో బంగారం వదిలేసి రోడ్డు మీద బాజు మొక్కల కోసం వెతుక్కోవటం ఎలా ఉంటుంది పింక్ మొక్కల కోసం మీ హృదయంలో అంతర్యాన్ని ఉన్న పరమాత్మని వదిలేసి ఎక్కడో అక్కడ తింటున్నాడు ఇక్కడ తింటున్నాడు వెతుక్కోవడం కూడా అటువంటి భగవద్గీత పదమూడు అధ్యాయంలో అర్జునుడు చెబుతూ చిన్న మాట వదిలేడు రాజు గౌక మిస్ అవ్వకూడదు మనం. కృష్ణుడు ఏం చేస్తాడు సడన్ గా స్పీడ్గా ఎక్కువ స్లో చేసి మధ్యన మాట చెప్పి వదిలేస్తూ ఉంటాడు. టర్నింగ్ తీసుకున్నప్పుడు ఎక్కడో టర్నింగ్ తీసుకుంటాడు, టర్నింగ్ తీసుకున్నప్పుడు నన్ను కూడా కారు స్లో చేస్తున్నాడు ఆయన. సడన్ గా చెప్తాడు చెప్తాడు ఒక చోట నీకు ఎవరైనా ఇష్టలు ఉన్నారనుకో వాళ్ళ జీవనం కలిసి వచ్చిందనుకో, నీకు ఎవరైనా ఇష్టలు ఉన్నారనుకో వాళ్ళ జీవనం కలిసి వచ్చిందనుకో, వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా ప్రెజర్ తీసుకుంటావనుకో, దానివల్ల కూడా నీ భక్తి మార్గం భక్తి మార్గం భక్తి మార్గం తప్పిపోతున్నాను. రైలు కట్టిన ప్రయాణికులు అయిపోతారు, దారి కట్టిన ప్రయాణికులు అయిపోతారు. వాళ్ళు జయ ప్రారంభం వాళ్ళండి వచ్చింది సరే అలా వదిలేయండి, దానివల్ల మీరు పొందిరా మీకు పొంది రాకుండా చూసుకోండి. ఈ చిన్న చిన్న విషయాల్లో మనం అజాగ్రత్తగా ఉంటామంటే దారి తప్పేది పట్టు. వాళ్ళు దారి తప్పేందుకు రాండంతో వెళ్ళిపోయామనుకో పది మైళ్ళు మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ రైతు పాత్రలోకి రావడం, మరి వెనక్కి పది మైళ్ళు వెనక్కి ప్రయాణం చేయాలి. మనస్సు ఎవరికి విజృంభించడం తేలితో విజృంభిస్తుంది, దాన్ని లోపలికి ఉపసంహరించడం కష్టం. హృదయ స్థలంలో మీ మనస్సును నిలబెట్టడం అదే పని, అదే కర్మ, అదే భక్తి, అదే యోగం, అదే జ్ఞానం. అంటే మీరు మీకు సత్యానుభవం కలగాలంటే మీ హృదయంలో ఒక నిజం ఉంది అది చాలు లేని పదార్థం. ఇవాళ పచ్చగా ఉంది రేపు ఎండిపోయేది కలిగి ఏమం పుట్టినా పుట్టికలేని వస్తుంది మీ హృదయంలో ఉంది. పుట్టిక అనేది ఎలా ఉంటుందో తెలియని వస్తుంది హృదయంలో ఉంది. అది పూర్ణ సత్యం, అది సకం సకం సత్యం కాదు, మీ హృదయంలో ఉంది పూర్ణ సత్యం. అక్కడికి వెళ్ళే వరకు బైబిల్లో చెప్తాడు ఈ మాస్టర్ మొదట్టు మీ షాల్ మొదట్టు అండ్ ట్యూస్ ట్యూఫ్లీ మీ హృదయంలో ఒక సత్యం ఉంది, మీ హృదయంలో ఒక నిజం ఉంది. అక్కడికి వెళ్ళే వరకు దానికి సంబంధించి నీకు అనుభవం వచ్చే వరకు నువ్వు స్వతంత్రం కూడా అవ్వలేవు, స్వతంత్రం కాలేవు, నీ సుఖీ కాలేవు, నీ జ్ఞాని కాలేవు. లోక విషయాలు నువ్వు తెలుసుకుంటున్నావు, ఆ తెలుసుకున్నవాడు అంటే నేను తెలియబడే విషయాలు కూడా అంతే నిజం. మనస్సు ఎంత నిజమో జాగ్రత్త అంతే నిజం, మనస్సు ఎంత నిజమో జియాలజీ అంతే నిజం, మనస్సు ఎంత నిజమో బోటనీ అంతే నిజం, మనస్సు ఎంత నిజమో మెడిసిన్ కూడా అంతే నిజం, మనస్సు ఎంత నిజమో కెమిస్ట్రీ కూడా అంతే నిజం. నేను సాక్షిక సత్యాలు నేను నేనంటున్నా నేనెంత నిజమో, ఈ విద్యలు కూడా అంతే నిజం, ఉద్యోగం ఎంత నిజమో, ఉద్యోగం లోపల నేను ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, నీ లోపల నేనెంత నిజమో, కనిపిస్తున్నటువంటి ప్రపంచం ఎంత నిజమో, నువ్వు నేర్చుకుంటున్న విద్యలు కూడా అంతే నిజం. ఇవన్నీ కూడా బియ్యం నేను చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒకటి శరీరము, రెండు మనస్సు, మూడు బుద్ధి, ఈ మూడు చుట్టూ నేను నేర్చుకునే విద్యాన్ని తిరిగితే ఇవన్నీ ఓవర్కమ్ చేసి నేను లోపలికి వెళ్తే ఇంకా నా సత్య పదార్థం నీకు తెలియదు. ఇక్కడ భగవాన్ ఉపదేశాలను చదవలేదా, ఉపదేశాలంలో ఏమిటో ఉన్నదే ఆ డాక్టర్ గారిని వినిపించేస్తున్నారు. ఉపదేశాలంలో ఉన్నదే లోపలికి వెళ్ళే ఉదయం ఉదయంలో ఉంటే సరిపోదు, ఉదయంలో ఎండాలు వెళతామా మనం, ఆ తోకం ఉందా మనకి, బరువు ఉందా, ఉదయంలో వెళ్ళండి. ఉపదేశాలలో చెప్పేసిన తర్వాత ఏం చెప్తున్నారు స్వామి గారు ఋషి గారు చెప్తున్నారు ఎవరు వెళ్తారు ఉదయంలోకి వెళతారు తోకం ఉందా, ఏమైనా బరువు ఉందా వెళ్ళటానికి, నీకున్న అంతస్తు ఏంటి, నీకున్న యోగ్యత ఏంటి, నీకున్న అర్హత ఏంటి లోపలికి వెళ్ళటానికి, నీకేమైనా వైరాగ్యం గురువు తెలుసా, అభ్యాసం గురువు తెలుసా, ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా, సాధన చేస్తున్నావా, ఎప్పటికి వెళ్తావు నువ్వు, ప్రతి చిన్న విషయానికి వారు ఏమనుకుంటారా వీరు ఏమనుకుంటారా అనుకున్నారు, మీరు ఎక్కడికి వెళ్తారు, నువ్వు వెళ్దాను, మీరు మీరు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, మీరు వినేటప్పుడు బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే అసలు రహస్యం ఏంటంటే ఆ లోపల వాసన మన వెళ్ళను, జన్మాంతరం గురించి వచ్చే సంస్కారాలు మనకు ఉంటాయి. జన్మాంతరం అది ఇంకోటి ఈశ్వరాగ్రహం అయితే సినిమా చూసి అలవాట్లు ఇంకోటి బయటకు రాదు. ఒక మనిషికి పది దుర్గుణాలు అన్నాయకుండి భగవదానుగ్రహం లేకుండా ఒక్క దుర్గుణంలోంచి వాడు బయటకు రాలేదు, ఎంత సాధన చేసిన సరే లోపల టెండెన్సీ ముద్దలు ఎక్కడ ఉంటాయి. ఇప్పుడు పోస్ట్ కార్డు మీద పోస్ట్ వాళ్ళు ముద్దలు ఎలా చేస్తారో మన మనసు అలా ముద్దలు ఉంటాయి. ఆ లోపల వాసన మన లోపల ప్రయత్నం చేస్తాము, ఆ వాసన ఏం చేస్తానంటే ఒకసారి పైకి మనం తేల్ చేస్తాను. ఇప్పుడు మనకి కోపం వచ్చిందనుకోండి అది ఒకటి నిజం చేయడం లేదనిపిస్తుంది, అది ఒకటి అదే ఆత్మ అనిపిస్తుంది, ఏది ఆ కోపమే ఆత్మ, ఆ కోపమే సత్యం అనిపిస్తుంది, అంటే లోపల దేవుడు బయటకు వచ్చేస్తాం. అంటే వాసన అది విజృంభించినప్పుడు జాగ్రత్త బాగా అర్థం చేసుకుంటాయి, అదే సత్యము, అదే ఆత్మ అనుకుంటాం, దాంతో కలిసిపోతాం, అంటే లోపల వెళ్ళలేదు, ఇదే రహస్యం. ఇది మనం ఫీల్ అవ్వటానికి ఇదే కారణం. ఈ వాసన సమూహమే అజ్ఞానం. కటికి చీకట్లో వచ్చిన దీపం ఒకసారి వెలిగిస్తాం అనుకోండి, ఎంతో కొంత వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఈశ్వరుని యొక్క మాట, ఆ గురువు యొక్క మాట ఒకసారి దీపంలా పనిచేస్తుంది. కటికి చీకట్లో ఉన్నామనుకోండి, ఎటు మొక్కలు ఎటు చూసినా చీకటే, అలా గుమ్మ ఎక్కడో ఒకసారి తెలియదు మనకి, மனிதனே தெரியல சார், லைட்ல அடிப்பையானுக்கு வந்து அதை எட்டு பண்ணுவோங்க மனக்க தெரியல. அப்ப கட்டுக்கு சேர்க்கல சின்ன தேசம், சின்ன தேசமாக கனிப்பிஸ்தான் என்ன பண்ணுறது பதிலாக மனக்கு இருக்குது. அதுக்கு டாக்டர்ஸ் ஒன்னப்படும், அஜ்ஞானம் ஒன்னப்படும், அது குருவு செப்பின மாட, அது ஈஸ்வரன் செப்பின மாட, அது வேதம் செப்பின மாட, உபனிஷத்தின் செப்பின மாட. ஒக்கசாரி சின்ன தேசம் எல்லாருமே அஜ்ஞானம் விடுதலை சேசுவார் குருவு மாத்திரமே. ఎక్కడున్నాము లోపలికి వెళ్ళు, హృదయంలో ఉండే ఉన్నదంతా హృదయంలోనే ఉంది, బయట ఏం లేదు అని చెప్తానికి మనం హృదయంలోకి వెళ్ళటానికి మనకి వైరాగ్యం లేదు కదా, అంత వైరాగ్యం మనకు లేదు. ఒకవేళ మనం ప్రయత్నం చేసినా వాసన అక్కడికి వెళ్ళను, మన టెండెన్సీ వాసన అక్కడికి వెళ్ళాము, అలవాట్లు అక్కడికి వెళ్ళాము. హృదయంలోకి హృదయాభిముఖంగా మనం ప్రయాణం చేసి ఆ లోతుల్లోకి గట్టిలో దేశానికి వెళ్ళినప్పుడు మన అలవాట్లు, మన సంస్కారాలు, మన వాసనలు అక్కడికి వెళ్ళనివ్వు. ఒకవేళ ఎవరికైనా ప్రయత్నం చేసిన బయటికి గెంతుకు వచ్చేస్తాయి. ఒకవేళ ఈ వాసన మరపెట్టేసి, వాసనలు మరిపించేసి మీ తెలివి తేటలను ఉపయోగించి ఈ వాసనలు మరిపించేసి అవి వెళ్ళిపోయారనుకోండి, ఉడితే అనుకోండి, అక్కడ మిమ్మల్ని వాసనకి ఇవ్వాలనుకోండి. ఎలాగో మీ రాజగోపాలాచార్యాలు మీ తెలివి తేటలను ఉపయోగించేసి అక్కడ వెళ్ళిపోయారనుకోండి, ఏదో రకంగా వెళ్ళిపోయారండి. కొంతమంది చాలా తెలివి తేటలు ఉంటాయి, అలా తెలివి తేటల మీద పనులు పూర్తి చేసేసుకుంటూ ఉంటారు. అది కొంతమందికి అలా అది కూడా గిఫ్ట్ బలవంతుడు పరమాత్మ కూర్చుని గిఫ్ట్ ఒక మంచి తెలివి ఉంటుంది. ఒకవేళ మీరు అలా వెళ్ళిపోయారని కొన్ని ఉదయంలోకి ఆ వాక్యాన్ని మననం చేసి మననం చేసి, ఒకవేళ మీరు అలా వెళ్ళిపోయారని కొన్ని ఉదయంలోకి ఆ వాక్యాన్ని మననం చేసి మననం చేసి, భగవద్గీతలో భగవంతుడు చెప్పిన వాక్యాన్ని మననం చేసి మీ వాసనని మరపెట్టేసాయి అజాగ్రత్తలు, మీ మా వాసనలు అజాగ్రత్తలు ఉన్నప్పుడు మీరు ఆపడికి వెళ్ళిపోయారనుకోండి. వెళ్ళిపోతే చేసి పోయి మీరు మనం వదిలేసి మనం మరిపించేసి వెళ్ళిపోయారని మీరు తిరగబట్టి మళ్ళీ రాకొస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే వాసన క్షయం అవ్వకుండా, వాసన రహితం అవ్వకుండా, వాసన పూర్తిగా నశించకుండా, వాసన ఏడుతో సహా నశించకుండా మీరు అక్కడ ఉదయంలోకి వెళ్ళినా మీరు అక్కడ ఉండడం మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అంటే అక్కడ జ్ఞానం అంటే వాసన కూడా పూర్తిగా క్షయం అయితేనే అక్కడ మీరు నిలబడగలరు, లేకపోతే నిలబడగలరు. ఇంకో మాట మీరు గుర్తు పెట్టుకోండి, మనం కోటి జన్మలు ఎత్తున్నాం, జ్ఞాపకం పెట్టుకోండి, కోటి జన్మలు ఎత్తున్నాం. ఆ హృదయంలోని నిజం దగ్గరికి మనస్సు వెళ్ళే వరకు అది చేపలను తగ్గిపోవడం. మొత్తం ఈ భారతదేశానికంటే మిమ్మల్ని రాజకీయం చేసేసినా సరే, మీరు ప్రధానమంత్రి పదవి ఇచ్చినా సరే, భారతదేశానికంటే మీరే చక్రవర్తిని మిమ్మల్ని చేసేసినా సరే, ఆ మనస్సు నిజం దగ్గరికి, హృదయంలోని నిజం దగ్గరికి వెళ్ళి అక్కడ చేరకది లైన్ అయ్యేది కలిగిపోయే వరకు మీ మనసుకు సంతృప్తిండదు, మీ మనసు నిలబడదు, మీ మనస్సుకు వ్యాకృతిపోదు, మీ మనస్సును దుఃఖం వెంటాడుతూనే ఉండదు. డాక్టర్ గారు చెప్తున్నారు బొత్తిగా లేని వాళ్ళం కాదండి, మాకే చిన్న చిన్న భోగాలు ఉన్నాయి, చిన్న చిన్న సుఖాలు ఉన్నాయి, ఏదో సినిమా కలుపుకున్నాం, సిగరెట్ కాల్చుకుంటున్నాం, మాకు ఫ్రెండ్షిప్లు ఉన్నాయి, ఏదో చిన్న చిన్న సుఖాలు ఉన్నాయంటే అక్కడ మనసు నిలబట్టలేదు. నిలబెట్టలేదంటే ఆ సుఖం సరిపోతున్నాయని మనసు అనుకుంటాడు, అది సుఖం అయితే కదా, సుఖం అలా కనిపించి దుఃఖం. అది డాక్టర్ గారు చెప్పలేకపోతున్నారు. అది ఏంటది, నాకు చిన్న చిన్న సుఖాలు ఉన్నాయి, సుఖాలు కలిసి సుఖంలా కనిపించే దుఃఖాలే. అయ్యేంటి సుఖాలు లేక కనిపించే దుఃఖాలు, అంటే పరిణామాలు అయ్యో పరిణామాలు దుఃఖాన్ని తీసుకొస్తాయి. మీ డాక్టర్ గారు ఏ చిన్న చిన్న సుఖాలు అంటున్నారో అవి పరిణామాలు దుఃఖాన్ని తీసుకొస్తాయి. నీ హృదయంలోని శాంతిని, నీ హృదయంలోని సుఖాన్ని తప్పించి బయటన్న విషయాన్ని, ఏ విషయాన్ని నువ్వు ఎంజాయ్ చేసినప్పటికీ రెట్టింపు రెట్టింపు వడ్డీతో సహా నువ్వు దుఃఖం అనుభవించవలసింది. మామూలుగా కాదు, వడ్డీతో సహా ఆ జ్ఞానం వైభవం అట్టండదు. ఆ జ్ఞానం వచ్చేసినటువంటి వాడు ఏదన్నా ఆత్మ గురించి ఏమైనటువంటి ఏది చూసినా ఆత్మ గురించి ఆత్మ చూస్తున్నట్టు, దానికంటే బుద్ధిని ఎవరబెట్టిన వాడు, వాడు విన్నదే ఆత్మ అవుతుంది, వాడు ఏది విన్నా ఆత్మ కింద ఉంటుందంటే ఎవరికి జ్ఞానికి చూసింది ఆత్మ, తాను ఆత్మ, విన్నది ఆత్మ, చూసింది ఆత్మ, ఉన్నది ఆత్మ, ఇంకా వాడికి దుఃఖం ఏంటి? మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు, మీ ఇంటి నుంచి కౌలు వస్తున్నారు కూడా, మీ అత్తగారు ఎవరైనా చచ్చిపోయారని ఈ సుఖం అంత సారంగా బాగుతుంది. ఇంట్లో ఎవరైనా చనిపోయిన ఇప్పుడు కౌలు వస్తున్నాయి అనుకోండి, ఏమంటే మీకు వెంటనే ఏమవుతుంది, మీ యొక్క శాంతి చెడిపోతుంది, ఆనందం చెడిపోతుంది, ఎంతవరకు మీకు సంతోషం సడన్గా మీకు ఒక్కడికైనా మారిపోతుంది. కానీ జ్ఞాని కదట్టింది, ఇంటికాడ అత్తగారు చచ్చిపోయినట్టు జ్ఞాని గురించి వచ్చినారు, ఆత్మ గురించి శ్రవణం చేసినట్టు ఉంటుంది. ఆత్మను తెలియకుండా ఆత్మడ అత్తగారు ఎవరు, ఆత్మే, ఆత్మ తెలియకుండా అత్తగారు చచ్చిపోతారు, అది ఆత్మే. అదే ఆత్మ అంటే పురుషుడు, జ్ఞానం, పురుషోత్తముడు, ఈశ్వరుడు. ఆత్మ అంటే ఎవరు, ఈశ్వరుడే, బ్రహ్మమే. చూసేది ఆత్మ, వినేది ఆత్మ, ఉన్నది ఆత్మ, శరీరం ఉంటే ఆత్మ, శరీరం నశిస్తే ఆత్మ, శరీరం చనిపోతే ఆత్మ, లోపం కనిపిస్తే ఆత్మ, కనిపించకపోతే ఆత్మ, ఉన్నది ఆత్మ. జ్ఞానికి వైభవం, ఈ వైభవం చూపించడానికి అరుణాచలేశ్వరుడు ఈయనకి జ్ఞానం పడేశాడు. అంటే జ్ఞానం యొక్క వైభవం ఎలా ఉంటుందో ఒకసారి రమంత మనకు చూపించడం కోసం ఈయన అనుగ్రహించి వీడికి జ్ఞానం ఇచ్చి మన ఎదురుకుండా ఆయన పరమేశ్వరుడు సోఫాలో కూర్చుడు. ఇట్ ఇస్ రా జ్ఞానం యొక్క వైభవం. నన్ను ఎది చూసి కొండకుండా అనుకుంటున్నాడు, నన్ను చూసి కొండ కదరా, ఇది జ్ఞానం. ఆ గ్లోరీ, జ్ఞానం యొక్క గ్లోరీ చూపించడానికి మనం ఏదో కొండ కొండ అనుకుంటున్నాం, కొండ కాదు. ఆ జ్ఞానం యొక్క వైభవం, మన మెజెస్టీ, దాంట్లో అందాలు, ఆనందం వికారంగా ఉంటుంది అనుకోకుండా ఆనందం అందంగానే ఉంటుంది. ఆనందం అనేది అగ్నిగా ఉంటుంది అనుకోకుండా ఆనందం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ ఆనందం కలిగితే, ఆనందం మీకు అనుభవంలోకి వచ్చింది అనుకోండి, దేవతలు కూడా మిమ్మల్ని చూసారు స్వీయపడతారు. అతి దక్కిన వైఫ్ అంటే జ్ఞానం యొక్క వైఫ్ ఎటువంటిదంటే దేవతలు కూడా మిమ్మల్ని చూస్తే అసూయ వస్తున్నట్టు వాడికి ఇది అక్కడ జ్ఞానం యొక్క వైఫ్ మొదటి. అయితే నా మనస్సు నిలబడి ఏదో చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి మనకు సుఖాలు, అక్కడ మనస్సు తృప్తి పడటం లేదు. అసలు ఏమీ లేని వాళ్ళని కాదండి, ఏదో చిన్న చిన్న బోధాలు ఉన్నాయి. ఇంట్లో మా మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఏదైతే పిచ్చాపాటు మాట్లాడి సుసంతం ఇస్తున్నాం వాళ్ళని, ఏదో వాళ్ళ దగ్గర నుంచి వచ్చి వాళ్ళు ఏదైతే తప్పుడు 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 మాటలు మాట్లాడడానికి మా అబ్బాయి మా మనవడ జ్ఞానం ఏమనుకుంటున్నాం. ఏదో చిన్న కారు ఒకటి ఉంది సినిమా కడతా ఉంటాం, అసలు బుద్ధిగా సంతోషాలు లేకుండా ఏం లేని అంటున్నారు రాక్షగా. నువ్వు బుద్ధిగా పాడైపోయినండి, మాకు మాకుండి సంతోషాలు, మాకున్నా మాకుండి ప్రెషర్స్ మాకున్నా, కానీ మనస్సు అక్కడ ఆడటం లేదని తృప్తి సాటిస్ఫై లేదని సాటిస్ఫాక్షన్ లేదంటున్నారు. మా బుద్ధిగారు బాగా మాట్లాడు, మా మనవడు బాగా మాట్లాడుతున్నాడు, కానీ బాగా మాట్లాడుతున్నా తప్పని తప్పని మాట్లాడడం చాలా బాగుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాను, నిమిషాలు ఇంకా ఎంతసేపు అనుకుంటున్నా, మళ్ళీ తను మనస్సు అక్కడ ఆడటం లేదంటున్నారు. సరే డాక్టర్ గారు బాగానే చెప్తున్నారు, పాపం నేను అన్యాయంగా మాట్లాడుతున్నాను, న్యాయంగానే మాట్లాడుతున్నారు డాక్టర్ గారు. అంటే ఆయన రోగాలు చూస్తారని కానీ ఆయన మనసులో రోగాలు అని చెప్తున్నారు ఆయన. ఆయన బాగానే చెప్తున్నారు డాక్టర్ గారు అని చెప్పి ఆయన ఏం మోసం చేసుకోవటం డాక్టర్ గారు. డాక్టర్ గారు బాగానే చెప్తున్నారు కానీ తృప్తి లేదండి. అప్పుడు మనసు ఆడటం లేదంటే భగవాన్ ఏమంటున్నారంటే ఆయన గొడవ ఆయనకి. ఈ డాక్టర్ గారు నా మనసు ఆడటం లేదు, నా మనసు ఆడటం లేదు ఆయనంటే ఆయన మానసం తృతి అది ఉపయోగిస్తానంటే ఆ మాట కూడా మానసం తృతి మార్గనే తృతి నయం మానసం మార్గాడ్యం మనసు ఆడటం లేదు ఆడటం లేదు ఇంటి ఉండదు అది లేదంగా చూసుకోండి అంటున్నారు. ఈ మనస్సు యొక్క అసలు మనస్సునే మానసు మనస్సు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోండి మీరు. మీకు మనస్సులో తెలుస్తుంది, మీకు లోపల చైతన్యం తెలియకపోయినా మనస్సు ఎక్కడి నుంచి వస్తుందో మనస్సు అన్నది తెలుస్తుంది. ఈ మనస్సు కాదు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు. మనస్సు అంటే ఏంటి, మనస్సు అంటే తలంపుల సమూహం. అంటే మీకు మీకు సంతోషం వచ్చినా తలంపే, దుఃఖం వచ్చినా తలంపే. అదే దేహం చనిపోయేది తలంపు, దేహం పుట్టడం తలంపు, దేహానికి వచ్చే రోగం తలంపు, దేహము తలంపు. ఒకసారి తమతూరు ప్రకాశం గారు భగవాన్ని ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడిగారంటే దుఃఖము తలంపు అని, దుఃఖము తలంపు కాదు అన్ని తలంపులు దుఃఖమే అన్నారు. ఈ సారో ఏ కాటం భగవాన్ కూడా కొంచెం ఇంగ్లీష్ వచ్చింది, పూర్తి రాదు కానీ కొంచెం కొంచెం ఇంగ్లీష్ వచ్చింది. ఆయన ఏమన్నానంటే ఆ తలసాలు సార్ అప్పుడు మీకు ఎన్ని రకాల తలంపులు వస్తున్నాయి అన్ని తలంపులు దుఃఖమే. అంటే ప్రస్తుతం మీకు ఏదైనా ఈ తలంపు బాగానే ఉంది దీనివల్ల దుఃఖం రావటం, ప్రస్తుతానికి సదంకాంక్షలు వర్తమాన కాలంలో ఆ తలంపు వల్ల మీకు దుఃఖం రాకపోయినా ఆ తలంపు మీకు ప్రస్తుతం సంతోషం తీసుకొచ్చినా సమీపంలోనే ఆ తలంపు మీకు దుఃఖం కింద మారిపోదు. సమీప భవిష్యత్తు లేదు నియర్ ఫ్యూచర్. రమణీయ ప్రకాశం గారు అడిగిన ప్రశ్న ఈ సారు ఏ ఫ్యాక్ట్ ఆయన అడిగింది ఆల్పరిచ అన్ని తలంపులు ఏ రకమైన తలంపు వచ్చినా దుఃఖానికి దారి తీస్తుంది. అదే మనస్సు తలంపుల యొక్క సమూహం. మైండ్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ థాట్స్. అంటే అనేక గడ్డి పరకలు కలిపితే గడ్డి సాడు అవుతుంది, అలాగే అనేక తలంపులు కలిపితే దాన్ని ఏమంటున్నారు దానికి మనస్సు అని పేరు పెట్టారు, దానికి మనస్సు అని పేరు పెట్టారు. దేహం మన దేహం చనిపోయినప్పుడు ఏమనుకుంటాం మనం, చనిపోతున్నాను 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 అనుకుంటున్నాం. అది కూడా ఈ లోపల ఉన్న ఆత్మ అనుకోదు చనిపోతున్నాను చనిపోతున్నాను, అది పుట్టలేదు కాబట్టి చనిపోతున్నాను ఎందుకు అనుకుంటుంది. చనిపోయేవాడు ప్రతి వాడు నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను అనుకుంటాడు. అదేంటి అదేంటది స్థలం, అది కూడా మీరు చనిపోవటం కూడా నిజం కాదు, పుట్టడం నిజం కాదు, చనిపోవటం నిజం కాదు, నీకున్న దుఃఖము నిజం కాదు, నీకున్న సంతోషము నిజం కాదు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తాడంటే నీకు సంతోషంగా ఉన్నా నువ్వు దుఃఖంగా ఉన్నా అప్పుడు కూడా నువ్వు ఎదిగా ఉన్నావు అదిగా ఉన్నావు కానీ ఇదిగా లేదని ఇంక నీకు ఎలా అనిపిస్తాను మీకు సంతోషంగా ఉన్నా మీకు దుఃఖంగా ఉన్నా, ఆ దుఃఖంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు వికారంగా ఉన్నప్పుడు నువ్వు ఏదిగా ఉన్నావో అదిగానే ఉన్నావు, కానీ ఇదిగా లేదు ఉన్నట్టుగా అనిపిస్తాను. మనసుకి ఎప్పుడు ఈ డాక్టర్ గారితో బలమైనా ఏమంటారు అనుకోండి, మీరు మనసుకి ఎప్పుడు అశాంతిగా ఉంటే ఏంటి ఇది పోయింది ఏంటి అంటారు. ఇక్కడ అంటారు కదా నేను దానికి అశాంతి అడిగితే నీకెందుకు, దానికి అశాంతిగా ఉంది దీనికి మనిషి నీకేడ నీ ఏం నీకేం పోయిందా, నీకేం పోయి ఇదేం గొడవ ఉండదు. మనసుకు అశాంతిగా ఉంటే మనసుకు అశాంతిగా ఉండనే అది నువ్వు కాదు కానీ ఇది నీకేం పోయింది, నువ్వు మనసువా మనసుకు అశాంతి, నీకు అశాంతి లేదు మనసుకు అశాంతి కదా, నీకు అశాంతి ఏంటి ఎవరికి అశాంతిగా ఉంది మనసుకు అశాంతిగా ఉంది ఉండని నీకేలా నీకేలా నువ్వు అది కాదు కదా, అశాంతి నువ్వు కాదు కదా నీకే నీకేమిపోయింది ఇందులో, దాన్ని అశాంతిగా ఉంటే ఉండని దేన్ని, ఆ దేహం చనిపోతే చనిపోయి మనసుని అశాంతిగా ఉంటే ఉండని నీకేలా నీకేం పోయింది ఇందులోని నీకెందుకే పోయేదాను నీకు వచ్చిన నష్టం ఏంటి ఇందులోని. ఇక్కడికి అందుకని భగవంతుడు ఒక చోట చెప్తాడని వాడు భగవానికి ఆగౌరవం ఎంచుకొని చెప్పమంటాడు భగవాన్. భగవంతుడు అంటాడండి దేహానికి రోగం వచ్చినప్పుడు ఇటువంటి భగవాన్ చెప్పడం, దేహానికి రోగం వచ్చినప్పుడు మనసుకు కుదిరి లేనప్పుడు, దేహానికి రోగం వచ్చినప్పుడు మనసు కుదిరి లేనప్పుడు మీకు వ్యాకులతో వచ్చేస్తుంది, ఆ వ్యాకులత నుంచి విడుదల పొందటానికి సాధన బలం ఉండాలి. ఈ భగవాన్ చెప్పండి కదా మరి ఆయన కూడా ఆయన ఎత్తి కట్టడం ఎందుకు, ఆయన తన చుట్టడం ఎందుకు ఈ గొడవ ఉంటే కానీ అది నీకేలాంటున్నారు. అది మామూలుగా చేసి సంసార పక్షంగా చెప్తున్నాను, దేహానికి రోగం వచ్చినప్పుడు మనసుకి మనసు కుదిరి లేనప్పుడు నువ్వు అప్పుడు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం, అప్పుడు నీకు చాలా సాధన బలం ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్పానంటే భగవంతుడు నీ శరీరంలోంచి ప్రాణం విడిపోయేటప్పుడు, నీ శరీరంలోంచి ప్రాణం విడిపోయేటప్పుడు ప్రాణం నువ్వు కాదనుకో, ప్రాణం నువ్వు కాదనుకో, అయినప్పటికీ శరీరం ప్రాణం వేరైపోతుంది కదా. చచ్చిపోవడం అంటే ఏంటి, శరీరం ప్రాణం వేరైపోతుంది అదే చచ్చిపోవటం. ప్రాణం శరీరంతో చనిపోయి సెపరేట్ అయితే శరీరం శవం అవుతుంది, ఆ శరీరం ఏమవుతుంది శవం అవుతుంది, దాన్ని తీసుకెళ్లి మన శ్మశానంలో తయారు చేస్తుంది. ఆ ప్రాణం సెపరేట్ అయినప్పుడు నీ బుద్ధి కుదిరిగా ఉండదు, నీ బుద్ధి వ్యాకులంగా ఉంటుంది, నీ బుద్ధికి స్థిరంగా ఉండదు. ఇప్పుడు దేహానికి రోగం వచ్చినప్పుడు మనసు కుదిరిలేనప్పుడు నీ ప్రాణం పోయేది నీకు ఉండి పట్టుకుంటాడు, నా గొడవ నీకే ఉంటాను. అదంతా అంటున్నాడు చచ్చిపోయేది నీకు ఏదో దేహానికి రోగం పట్టుకుంటుంది, మనసుకేమో కుదిరి ఉండదు, ఏదో రుణం ఉంది రుణం చేస్తుండే చచ్చిపోతున్నావు, ఏదో కష్టపడి సంపాదించు నేను చచ్చిపోయే మరియు నేను ఎవరైనా తగలేస్తాను నీ ఇంట్లో వాళ్ళు నిజమైన గొడవ నా సేవలు ఇస్తా ఉంటుంది, ఇంకా నా గొడవ నీకే ఉంటున్నాను అన్నాడు కృష్ణ. ఎందుకు కృష్ణుడు చెప్పే ఏంటంటే నీ దేహం చూస్తే ఎలా ఉంటుంది మనసు చూస్తే ఎలా ఉంటుంది, ఈ బుద్ధిగాలు అందరూ ఏమైపోతారా మనసు అనుకుంటుంది, ఇక నా నన్నే స్మరిస్తావు నీకు ఏం గతి కలిగి నీకు ఉత్తమ గతి నీకు ఎలా వస్తుంది, మరణకాలంలో నన్ను స్మరిస్తే నీకు ఉత్తమ గతి వస్తుంది, దేహం చూస్తే ఎలా ఉంటుంది మనసు చూస్తే ఎలా ఉంటుంది, నేను నన్నే స్మరిస్తాను నువ్వేం బాగుపడతావు ఇంకా. కానీ ఇక్కడ భగవంతుడు చెప్పింది ఏంటి, ఆ ద్వారా నీకేలా అది నువ్వు కాదు కదా, మీకు తలంపు లేకుండా దుఃఖం వచ్చిన మనిషికి ఎవరైనా ఒకరు ఉన్నాడా, ఎప్పుడు కూడా దుఃఖం తలంపు రూపంగా వస్తుంది, తలంపు లేదనుకున్న దుఃఖం లేదు, మీకు ఎప్పుడైనా సంతోషం వచ్చినా కూడా తలంపు లేకుండా ఎవరికైనా సంతోషం వస్తుంది, ఇక్కడ కూర్చున్న వాళ్ళు తలంపు లేకుండా సంతోషం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అది తలంపు అది నువ్వు కాదు, ఆ తలంపు నువ్వు కాదు ఈ తలంపు నువ్వు కాదు, మైండ్ మీన్స్ ఈ బండిలో ఆపుత తలంపుల యొక్క సమూహమే మనస్సు. ఇక్కడ ఆ తలంపు అడుగులో తలంపు ఉండటం అక్కడ బాటంలో ఉండటం, అది ఎక్కడనండి బా ఆ నరం మిగతా నరాలని పైన ఉన్నాయి, దేహము నేను తలంపు కూడా తలంపు, అది ఎక్కడుంది అన్ని తలంపులకి అడుగు ఉండదు, అది ఎక్కడుంది అన్ని తలంపులకి అడుగు ఉంది, ఆ మూల తలంపే దేహంతో తాగచ్చు. భగవాన్ ఏమన్నారంటే అన్ని తలంపులు కాదు అయ్యా, అన్ని తలంపులు మనస్సు కాదు, దేహమునే తలంపే మనస్సు, అదే జీవుడు అదే చిజ్జడగండి, నీ లోపల ఉన్న శాంతి నీకు అందకుండా చేసి అదే మూల తలంపే, ఆ మొదటి తలంపే దేహంతో తాదాక్యం పొందుతుంది. నీకు ఎప్పుడన్నా పొంగి వస్తాను అనుకోండి ఆ తలంపు ఎవరికి వస్తాను, లేకపోతే దుఃఖం వస్తాను ఈ తలంపు ఈ దుఃఖం ఎవరికి వస్తాను అని ప్రశ్న వేసుకోండి, అప్పుడు ప్రశ్న వేసుకున్నప్పుడు మూల తలంపుకి వస్తున్నాయి అన్నీ తెలుస్తున్నాయి. మిగతా తలంపులన్నీ మూల తలంపుకి వస్తాయి. అది మూల తలంపు ఎవరు అని వారిని ప్రశ్నించండి. మీరు ఎవరు? ఈ మూల తలంపు ఎవరు? నా దేహంలో ఎవరు నేను నే అని స్ఫురిస్తాను. ఆ నేను ఎవరు అని వారిని ప్రశ్నించండి. వారిని ప్రశ్నిస్తే వారు ఉపసంహరించుకుంటారు. ఎక్కడ వారు ఎక్కడైతే వదిలేస్తున్నారో ఆ వదిలించే చోటుకి రెండు వరకు ఉపసంహరిస్తారు. భగవన్నాడు వేటగాడు జంతువుని కాడేటప్పుడు జంతువు వెనకాల ఎలా పరిగెడతాడు? మూల తలంపుని విడిచిపెట్టుకున్న మూల తలంపు మూలంలోకి వెళ్ళే వరకు వేటాడు. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళిందా తన మూలంలో చూసిందా? చూసింది నిమేషిస్తుంది చనిపోతుంది. అప్పుడు నేను పోతానని భయపడకు. మూల తలంపు ఎప్పుడైతే మూలంలో నశించింది అప్పుడు ఒక నేను మీకు వ్యక్తం అవుతుంది. ఆ నేను దేహానికి పరిమితమైన నేను కాదు. అది వెళ్ళి నేను కాదు, వచ్చి నేను కాదు. అది సత్యమైన నేను. ఆ నేను ఒక దేహానికి పరిమితమైన కాదు. దానికి అద్దెలు లేవు, పరిమితులు లేవు. అదే నారాయణుడు. నీ హృదయంలో నిజమైన నేనే నారాయణుడు. అంచేది నువ్వు ఎక్కకపోయావు. డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే నా మనస్సు కుదిరేదంటున్నావు, నా మనస్సు తృప్తి లేదంటున్నావు. ఆ మనస్సు వెతుకును. మనస్సు నీకు ఉందని తెలుస్తాను కదా. ఆ తలంపు మనస్సు నీకు ఉందని తెలుస్తాను కదా. ఆ నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావటం లేదు కదా. అంటే నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది కాబట్టి నువ్వు లోపల అన్వేషించాలి ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుందని. అది అసలు నేనే, ఆ మూల తలంపు అసలు నేనే లేదని తెలిసే వరకు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మూల తలంపు దేహము నేననే తలంపు అసలు లేనే లేదని నీకు తెలిసే వరకు, నీకు అనుభవంలోకి వచ్చే వరకు తక్కువ నిజం కాదు, మాటల నిజం కాదు, అనుభవం ఉంటే నిజం. మాటలు తత్కాలిక వల్ల ప్రయోజనం లేదు, వాదోపవాదాల వల్ల ప్రయోజనం లేదు. ఎప్పుడైనా అనుభవం ఉంటే నిజం. నా మాటలు మీరు కాదనొచ్చు, నా ఆలోచనలు మీరు కాదనొచ్చు, కానీ ఇక్కడ అనుభవాన్ని మీరు కాదండి. నీ నేను గురించి మాట్లాడుతూ నువ్వు ఏకాంతంగా కూర్చో, వశిష్ఠుడు రామచంద్రమూర్తిని చెప్తాడు, నువ్వు ప్రశాంతంగా కూర్చో, ఏకాంతంగా కూర్చో. ఈ నేను నీకు నేను కింద ఏదైతే నిగ్రహం చేస్తుంటా, నేను ఎవరని విచారణ చెయ్యి. అలా చెయ్యలేమనుకో, గుణవంతులతో సహవాసం చెయ్యి, సత్పురుషులతో సహవాసం చెయ్యి. ఓ రామా, నువ్వు ఎందుకు అవతరించావంటే, ఈ భూమి మీద ఎందుకు అవతరించాలంటే, గుణవంతుని రక్షించడానికి గుణవంతులను రక్షిస్తే వాళ్ళు ఉంటారు. వారితో దానికి ముందు సహవాసం చేసి బాగుపడతారు. వశిష్ఠుడు చెప్తున్నాడు రామచంద్రమూర్తి, గుణవంతులను రక్షించడం కూడా పని పెట్టుకోం. అంటే గుణవంతులతో కొనగానే ఆ సత్పురుషులతో సహవాసం చేయటం వల్ల ఆ సత్వస్తువుని తెలుసుకోవాలని బుద్ధి కలుగుతుంది వాళ్ళు. మీరంటున్నాడు మనస్సునని వెతకమంటున్నాడు, ఎలా వెతకమంటారు? మనస్సును వెతుకు, మనస్సును వెతికితే మనోమూలం తెలుస్తుందని మీరు అంటున్నారు. డాక్టర్ గారు చెప్తున్నారు ఎలా వెతకమంటారు? భగవంతుడు అది ఉపదేశారంలో ఉంది, అది ఉపదేశారంలో ఉంది. అహమయం సుతో భవతి చంద్రత అయి పతక్షణం నిధ విచారణ. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటి? ఇక్కడ రాయి పట్టున్నాడు. మీరు ఏ మార్గంలో ప్రయాణించండి, మనస్సు అనుగుతుంది. జపం చేయండి, పూజ చేయండి, మనస్సు అనుగుతుంది. వ్రతం చేయండి, మనస్సు అనుగుతుంది. మీరు ఏ పద్ధతిలో చేసిన మనస్సు అనుగుతుంది. కానీ మనస్సు అనటం లేదు, మనస్సు చావటం లేదు. అడిగిన మనస్సు మళ్ళీ విజృంభిస్తుంది, నశించిన మనస్సు మళ్ళీ విజృంభించదు. అంటే మనం చేసే విచారణ నిజం కాదని చెప్పటం లేదు. నేను చేసే విచారణ నిజం కాదని చెప్పటం లేదు. ఏమి నిజమైన విచారణ చెప్తున్నారు? అంటే ఈ మనస్సు ఎక్కడైతే విజృంభిస్తుందో, మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించటమే, మనస్సు యొక్క మూలాన్ని వెతకటమే, మనస్సును ఉపసంహరించటమే, మనస్సు యొక్క మూలాన్ని వెతికి అక్కడ లైన్ అవటం, మనోమూలంలో లైన్ అవటమే. మనస్సు తన మూలాన్ని చూస్తేనే కానీ అది నశించదు. మనస్సును తన మూలంలో తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాలి, అక్కడ నిలబెట్టి అక్కడ ఉంచాలి, అక్కడ నుంచి అక్కడ ముంచాలి. అది ముంచుతూనే కానీ అది నశించదు. మనస్సును మూలంలో తీసుకెళ్ళి దాన్ని నశింపజేయితేనే నిజమైన విచారణ. అంటే నేచారి నిజం కాదని చెప్పకుండా చెప్పడం. నీకు చేయటానికి స్నేహితులు లేకపోయినా, చదవటానికి పుస్తకాలు లేకపోయినా, బంధువులు లేకపోయినా, ఇది విడిచి పెట్టడం ఇది నిజమైన విచారణ. స్నేహాలు లేకపోయినా ఇబ్బందులే, బంధుబలం లేకపోయినా ఇబ్బందులే, సమర్థానికి పుస్తకాలు రాత్రి ఇబ్బంది లేదు. మూలకాలకు మూలం పుస్తకాలు లేదు, స్నేహితుల్లో లేదు, బంధువులు లేదు, బాధాకలు లేదు. మూలకాలకు మూలం నీ లోపలే ఉంది. నీ స్నేహితులు లేకపోయినా, గ్రంథాలు లేకపోయినా, బంధువులు లేకపోయినా, ప్రాపర్టీ లేకపోయినా నువ్వు ఉన్నావు కదా. అంటే ఆ మూలకాలంపు ఉంది కదా, దాన్ని ఉపసంహరించు 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 ఉపసంహరించు. దాని మూలంలోకి వెళ్ళి వరకు దాన్ని ఉపసంహరించు. అది ఒకటి నిజమైన విచారణ. అది నువ్వు చేయలేనప్పుడు మిగతా మాట్లాడి గురించి ఆలోచించు. నేననే తలంపు యొక్క ఇది బాగా వినండి, నీ నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తాడో ఆ ఉదయించే స్థానాన్ని దిగితే అది నశిస్తుంది. అది నశించిందనుకో, ఇప్పుడు మనం అహం వృత్తిలో ఉన్నా అది అహం స్మరణలోకి వెళుతాం. ఇప్పుడు మనం ఎక్కడున్నా అహం వృత్తిలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? అహం వృత్తిలో ఉన్నాం. అంటే దేహము నేననే తలంపు అహం వృత్తి. ఆ దేహము నేననే తలంపు నశించిన తర్వాత అహం స్ఫురణ అంటే అది ఆత్మస్ఫురణ. ఆత్మగారు ఉంటారు, నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అనుకో, అలా ఉన్నాను ఇలా ఉన్నాను అనుకునేది అహం వృత్తి అనుకుంటుంది. ఆత్మగారు ఉంటారు, వాడు ఏమో అనుకోరు. మనం అందరం అలా ఉన్నాం ఇలా ఉన్నాం అని అనుకోకుండా ఉండలే, లోపల అహం వృత్తి ఉంది కాబట్టి. అహం వృత్తి నశిస్తే అహం స్ఫురణ కలుగుతుంది. అహం ఆత్మని అలా ఉన్నాను అనుకోదు, ఇలా ఉన్నాను అనుకోదు. అంతా తానే అంతా తానే. అహం వృత్తి మటుకు ఏమనుకుంటున్నాంటే నేను అలా అయాను చూడను సో, నేను ఎలా ఉన్నాను ఇలా ఉన్నాను, నేను బాగున్నాను నేను బాగోలేదు అని ఏదో అనుకుంటే ఉన్న అహం వృత్తి. కానీ అహం స్ఫురణ ఆత్మ చైతన్యం ఏమో అనుకోదు. అనుకోవడానికి దానికి నిజమైన ఏమీ లేదు. అనుకుంటే అక్కడ జీవుడు అవుతాడు, కానీ ఆత్మ ఏదైనా అనుకున్నామంటే జీవలక్ష్యమే కానీ ఆత్మలక్ష్యం కాదు. అహం వృత్తి లేదు, అహం స్ఫురణ లేదు. అంటే ఎప్పుడైతే అహం స్ఫురణ కలిగింది నీకు, మీ దేహాన్ని భగవంతుడు స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు మీ నోటనికి వచ్చి మాట మీరికాడి మాట్లాడి ఈశ్వర గారు, నీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో, ఆత్మానుభవం కలిగిందో, అమృతానుభవం కలిగిందో, అప్పుడు ఇదంతటే మీ శరీరాన్ని ఆయన స్వాధీనం చేసుకుంటాడు, మీ నోటిని ఆయన ఉపయోగించుకుంటాడు. అంటే రమణ మహర్షి గారు ఏదో మాట్లాడారంటే ఆయన కానీ మాట్లాడినారు ఈశ్వర వాణి అరుణాచరేశ్వరుడు వారు. ఇప్పుడు మీరు రమణ మహర్షి గారికి మీకైనా జ్ఞానం, మీకైతే ఎవరికైనా ఆత్మజ్ఞానం కలిగిందనుకోండి, ఆ దేహాన్ని ఆయన స్వాధీనం చేసుకుని మీ నోటిని ఆయన ఉపయోగించుకుంటాడు. ఎవరు? పరమాత్మ ఉపయోగించుకుంటాడు. డాక్టర్ గారు అంటున్నారు నేననే తలంపు నా లోపల నుంచి ఉదయిస్తానని తెలుస్తుంది. ఆ తలంపు ఎక్కడి నుంచి ఉదయిస్తుందో నాకు తెలియటం లేదు. అంటే ఆ తలంపు ఎక్కడి నుంచి ఉదయిస్తుంది? చైతన్యం నుంచి ఉదయిస్తుంది. కానీ అది నాకు తెలియటం లేదు, లోపల చైతన్యం తెలియటం లేదు, లోపల ఆత్మ తెలియటం లేదు. కానీ నేననే తలంపు తెలుస్తుంది. అంటే భగవాన్ ఏమంటున్నారండి, అన్ని మీ మనస్సు యొక్క భావం, ఇవన్నీ మీ తలంపులు తెలిసిన ఆత్మ మీకు తెలియటండి. మీరు తెలుసున్నా మీరు ఆత్మే, మీకు తెలియకపోయినా ఆత్మే. ఇవన్నీ నాకు తెలిసినందుకు తెలియదు అనుకునేది మనసుకు సంబంధించిన విషయాలు. ఇవన్నీ మనసుకు సంబంధించిన వికారాలు, మనసుకు సంబంధించిన తలంపులు. మీరు తెలుసున్న మీరు ఆత్మే, తెలియకపోయినా మీరు ఆత్మని, దాని స్వరూపమే ఆనందము. అంటే మీకు ఎందుకు ఏదైతే మీకు నేనుగా వ్యక్తమవుతుందో అదే మీరు అనుకోవటం వల్ల మీకు ఆత్మ పెరుగుతుంది. మీరు కానిదాన్ని మీరు అనుకున్నంత కాదు, మీరు ఏదో ఉన్నది మీకు తెలియదు. మీరు కాని దాంట్లో నుంచి మీరు జరుగుతుంది, మీరు ఏదిగా ఉన్నారు అది మీకు ఇరుక్కపడుతుంది, అదే జ్ఞానం. డాక్టర్ గారు ఈ నేనైన తలంపు పుట్టి చుట్టును కనుక్కోండి, అప్పటి వరకు మీకు ఏదో రకమైన దుఃఖం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇంటికా ఏదో కొనుక్కొని సుఖాలు ఉన్నాయంటున్నారు కదా మీకు, ఆ సుఖాలన్నీ దుఃఖాల కింద మారిపోతాయి. కానీ ఏదైనా తలంపు పుట్టి చుట్టును మీరు వెతికి కనుక్కోవలసింది, వెతికి దాని మూలం మీరు కనుక్కోకపోతే నశించదు. పుట్ట మీద కొట్టడం వేరు, పావుల మీద కొట్టడం వేరు. పుట్ట మీద కొడితే పావు చావడం, పావు నెత్తి మీద కొడితే పావు చనిపోతుంది. ఏకము నేనైనా తలంపు మీద మీ సాధన గురిపెట్టారనుకోండి, పుట్ట మీద పుట్టిన దెబ్బలు అంటాయి. దేహము నేనే తలంపు మీద మీ సాధన గురిపెడుతున్నారనుకోండి, పావుల మీద పుట్టిన దెబ్బలు అంటాయి. ఆ మూల తలంపు ఉంటే సత్వం లాంటిది, మిగతా తలంపులు ఉంటే చెదపుట్టడంటే. మూల తలంపు అక్కడ ఉందనుకోండి, చెదకి కారణం అక్కడ ఉందనుకోండి, చదవసారి గురిపేసిన మళ్ళీ చదవచ్చేస్తుంది. అలాగే ఆ మూల తలంపులు నేను చేపు మిగతా తలంపులను తీసేసిన మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. మూల తలంపులు నశింపు చేయడానికి మీరు సాధన చేస్తేనే అది ఉంటే నిజమైన సాధన. అంటే మిగతాయన్నీ అబద్ధాలని చెప్పకుండా కావచ్చు. అంటే మిగతాయి చేయటం వల్ల కూడా మనస్సు అందుతుంది, కానీ మళ్ళీ విజృంభిస్తుంటుంది, సమస్య పరిష్కారం కాదు. మూల తలంపు నశించకుండా మనస్సు అనే సమస్య పరిష్కారం కాదు. మనందరం డిజిన్ కంట్రోల్లో మాట్లాడి దేవుడు కంట్రోల్లో లేదు. వారు రూపాలను పట్టుకుంటారు అక్కడ. ఎవరండి? మూలతలంపు గారు. వారు పొట్టలు మారుస్తూ ఉంటారు అక్కడ, పొట్టలు కూడా మారుస్తూ ఉంటారు. మూలతలంపు గారు, మూలతలంపు గారేమో మరి వారి రూపాలు, వారికి రూపం ఉండేదో చూశారు అక్కడ. మనవాళ్ళు ఏంటి ఇన్ని రూపాలను పట్టుకుంటారు, వారికి ఏం రూపం ఉంటే వారికి రూపం లేదు అక్కడ. అప్పుడు తెలిసిందట్టు వారి పిశాచంగా వారి దెయ్యం అప్పుడు తెలిసిందట్టు. మనందరం ఎవరి కంట్రోల్లో ఉన్నాం? దెయ్యం కంట్రోల్లో ఉన్నాం. దేవుడు కంట్రోల్ లేవు. అయితే దేవుడు దయ్య లేకుండా దెయ్యం మనం విడిచిపెట్టేది భగవాన్ గోవాలి. అక్కడ రూపం లేని పిశాచం. ఆ పిశాచం వెతకండి వాటిని. మీరు వెతకండి, కూర్చోకండి, వెతకండి. వెతికి చే పట్ట లేకుండా పోతారు. ఇదే బైబిల్లో చెప్తారు, పట్టండి, తెలుగుపడుతుంది, వెతకండి, దొరుకుతుంది. వెతకండి దొరుకుతుందంటే మూలకలంపు మూలాన్ని వెతకండి, మీకు తెలుస్తుందని. కానీ మనం సామర్థ్యానికి అలవాటు పడిపోయాం, బద్ద కష్టలు అయిపోయాం, విచారణ చేయలేకపోతున్నాం. నేను ఎవరో మా ఇంటికి వచ్చాడు. మీరు ఎప్పుడు ఆ గరువు చెల్లి పలాంటి వారి ఇంటికి వెళ్ళి వినండి, సత్సంగం అక్కడ జరుగుతుందని చెప్పారు. మరి మీరు గ్రాడ్యుపేట్లో ఉంటున్నా, వాడు దూరం కదా అన్నారు. ఇంతకన్నా 5 పర్లాండ్ అక్కడ దూరం. ఇంకా వాడు జ్ఞానం అదే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, ఈ జ్ఞాన సంపాదన కోసం అవసరం అంటే భూమి యొక్క అంచులు దగ్గర. యాజ్ఞ అమెరికా ఎందుకు వెళ్తున్నావు? డబ్బు సంపాదించుకోవడానికి వెళ్తున్నావు? లేదా మీకు అమెరికా తోటి పని ఉంది? నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి అమెరికా అయినప్పుడు జ్ఞానం సంపాదించడానికి ఎందుకు వెళ్ళావు? ఎంచు దాని గురించి నీకు తెలియటం లేదు. అంటే ఆ సత్పురుషులు ఎవరో ఇంటి పక్క ఉండాలి, ఇంటి పక్క ఉన్న పర్లేదు, వారి ఇంటికి వచ్చి చెప్తా ఉండాలి. ఇక్కడ భగవాన్ మళ్ళీ నేను దగ్గరికి వస్తున్నాను. డాక్టర్ గారు, పాము మీద దెబ్బలు కొడితే పాము చనిపోతున్నాం, కానీ పుట్ట మీద కొడితే చనిపోదు. మీరు చేసే సాధన, ఆ సాధన పాము మీద గురి పెట్టాలి. అంటే పుట్ట మీద గురి పెడితే పాము చావదు, పాము మీద గురి పెడితే పాము చనిపోతుంది. అప్పుడు పాముని మినహాయించి ఎన్ని దెబ్బలు కొడితే మనకి ఏం ప్రయోజనం? మేమేదో సాధన చేసేస్తున్నాం, మేము ఏదో సాధన చేసేస్తున్నాం మీరు అనుకుంటున్నారు, చేసుకోండి. కానీ మీరు పొట్ట మీద పడుతున్నారో, పొట్ట లోపల నా పాము మీద పడుతున్నారో మీరు చూసుకోండి. పొట్టండి దెబ్బలు, మీ దెబ్బలు ఎక్కడ తగులుతున్నాయో చూసుకోండి. అంటే ఆ సైతాన్ని విడిచిపెట్టేసింది అనుకోండి, నువ్వు ఆ సైతాన్ని అని విడిచిపెట్టాలి, నిన్ననే విడిచిపెట్టాలి. డాక్టర్ గారు తెలియదు భగవాన్ ఏమంటున్నారంటే అది నిన్ననే విడిచిపెట్టాలి, నువ్వు దాన్ని అని విడిచిపెట్టాలి. ఆ సైతాన్ని మనలోనే విడిచిపెట్టాలి, అది మనం ఆ సైతాన్ని అని విడిచిపెట్టాలి. దాన్ని అది మనం విడిచిపెట్టాలి, దానికి ఇష్టం, దాన్ని విడిచిపెట్టడం మనకి ఇష్టం. ఇంకే మన ఉద్దేశం ఇంకా సైతాన్ని మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టాం. ఇది ఇక్కడ రహస్యం. ఆ సైతాన్ని మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని విడిచిపెట్టాం. వేరే ఇక్కడ బాగుంది మకాన్ బాగా సుదిరిందని అది అనుకుంటుంది. ఈ శరీరమే దానికి ఉపాధి. బాగుంది దేహాన్ని బట్టి మనం అభివృద్ధి పొందుతున్నాం, దేహాన్ని బట్టి మనం అభివృద్ధి పొందుతున్నాం, ఈ దేహమే మనకు ఉపాధి అని ఈ రూపాన్ని బట్టినా నిర్మిస్తాను, ఈ రూపాన్ని నామని బట్టినా తిరుగుతాం. దానికి చెష్ట బాగానే ఉంది, మనకు నిష్ట కుదరకపోయినా దానికి కష్ట బాగానే ఉంది. ఈ రూపాన్ని నాయమని పట్టుకుని ఉంటాను, చనిపోయి మచానం ఇళ్ళ వరకు విడిచిపెట్టాను. దాని మేక ఈ రూపమని నాయం, దానికి మనకి మేక ఉపాధి, విజయ ఉపాధి, దీన్ని పట్టుకుని పెరుగుతూ ఉంటుంది. ఇంకే చెప్పుకుంటారు, మీరు మీ దేహాన్ని ఎవరైనా మీ దేహాన్ని గౌరవించారనుకున్నది పొంగిపోతుంది, మీ దేహాన్ని అడవరపరిచారనుకున్నది కూలిపోతుంది. అయితే దానికి మేక ఎవరు అందిస్తున్నారు? మీ రూపం అందిస్తాను, మీ పేరు అందిస్తాను. మేక ఎక్కడ కడుతుంది? ఎవరికి శుభ్రంగా తిని ఎక్కడ కడుతుంది? దాని కూడ ఎక్కడ పోగొట్టుకుంటుంది? అది తినీపుడు ఎవరు పోగొట్టుకుంటాడు? అంచేత డాక్టర్ గారు మీరు ఒక్కరే కాదు, ఎవరైనా మీరు ఎక్కవలసిందే. మీరు ఒక్కరే అనుకుంటున్నారండి, ఎవరైనా మూలకలం మూలం వెతకవలసిందే. నేను చెప్పే మాట మీకు ఒక్కరికే వర్తించు, ఒక నెలలో మీ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారమ్మా. మీ ఒక్కరికే కాదు, ఎవరికైనా అది వర్తిస్తుంది. ఆ మూలకలం మూలాన్ని వెతకవలసిందే, మూలకలంపులో ఒక మూలంలోకి వెళ్ళవలసిందే, అక్కడ ఉండవలసిందే. అక్కడ ఉంటేనే కానీ మూలకలంపు నశించడు, అది నశిస్తేనే కానీ మీరు ఎవరుగా ఉన్నారో మీకు తెలియదు. అప్పుడు కానీ మీకు నిజమైన నేను మీకు వ్యక్తం కాదు, మీరు కానిగా వ్యక్తం కాదు. అప్పుడు కానీ మీకు ఆనందం తెలియదు, సుఖం తెలియదు. అప్పుడు ఒక మూలకలంపు మూలంలోకి నశించవరకు మీకు ఆనందానుభవం రాదు, ఆ శాంతి మీకు తెలియదు. ఎవరైనా కాదు, మీరే కాదు, ఎవరైనా ఈ పని చేయవలసిందే. లోకం అంటే ఏం లేదు, లోకం భగవాన్ చెప్తున్నారు. ఇక్కడ రెచ్చిపోతున్నారు భగవాన్. డాక్టర్ గారు, నీ దేహం అహంకారం, లోకం అహంకారం, నువ్వు పూజించే దేవతల అహంకారం. ఎవరు పూజించి అహంకారమే కదా దేవుని పూజించి, లోపల చైతన్యానికి దేవుని, ఇక్కడ చైతన్యానికి ధనం లేదు. నువ్వు పూజించే దేవుని, నువ్వు పూజించే దేవుడు కూడా అహంకారం తెలియదునా? అది అంతేనే ఉపాసన కోసం నువ్వు పూజిస్తున్నావు. బ్రహ్మమునే ఈశ్వరుడు అంటున్నాం. బ్రహ్మమునే మనం అద్వైతులు ఏదైతే బ్రహ్మము బ్రహ్మము అంటున్నారో భక్తులు దాన్ని దేవుడు దేవుడు అంటారు. ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు. జ్ఞానులు బ్రహ్మమే బ్రహ్మం అంటున్నారు, దాన్ని భక్తులు దేవుడు 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 అంటారు. బ్రహ్మముకే శివుడు అని పేరు, బ్రహ్మముకే విష్ణువు అని పేరు. బ్రహ్మమే అమ్మవారు, బ్రహ్మమే జ్ఞానం, బ్రహ్మమే ఆనందం. ఆ బ్రహ్మానుభవం వచ్చిన వాడే చావు లేని చావు వచ్చేది వాడికి. బ్రాహ్మణ స్థితిని పొందిన వాడే చావు లేని చావు వాడికి. చాలామంది మాకు గౌరవం కావాలి, నేను గౌరవం కావాలి, నేను గౌరవం సంపాదించాలనుకుంటాను. భగవాన్ నాకు అదో చూశాడు. ఈ భగవాన్ ఈ బ్రాహ్మణ స్థితి పొందినవాడు ఆ దెయ్యం నుంచి విడుదల పొందుతాడు, అప్పుడు ఎంత సుఖపడతాడు. ఈ బ్రాహ్మణ స్థితి పొందినవాడు అట్ని ఈ గౌరవం అనే పిశాచి నుంచి కూడా విడుదల పొందుతాడు. అట్లు నేను గౌరవం సంపాదించాలి, నేను గౌరవం సంపాదించాలని అనుకోనట్లు వాడు ఎవరు బ్రాహ్మణ స్థితి పొందినాడు అంటే ఆ గౌరవం అనే పిశాచి నుంచి కూడా విడుదల పొందుతాడు వాడు. అది అంతమైతే ఏది ఏ పిశాచం ఉండదు. దానికి రూపం లేదంటే దానికి రూపాన్ని చెంతం అలవాటు అయిందట్టు. ముందు రూపం వస్తుంది, తర్వాత ఏం వస్తుంది? ఆ రూపానికి పేరు పెడ ఆ రెండింటిని బట్టి ఎదుర్స్తూ ఉంటుంది అట్లు. ఏది ధ్యాన భావన ఈ రూపానికి ఈ పేరు కింద చుట్టాలు వస్తారు కదా, ఆ నేర్చు తర్వాత ఆ చుట్టాలను జత చేసుకుంటున్నాను. ఆ చుట్టాలు కూడా రూపాయలు నామాలు ఉంటాయి, అవి రూపాయలు ఈ రూపాయలు. ఈ రూపం నేను అనుకోవడం అంటే ఆ రూపాయలు కూడా అంతేలేదు. ఇవన్నీ మీ స్నేహాలు, మీ బంధుత్వాలు, మీ గొప్పలు, ఇవన్నీ తేక మొక్కల కోటలు. భగవాన్ చెప్తున్నారు మీ స్నేహాలు, మీ బంధుత్వాలు, మీ గొప్పలు ఏదో నాకు గొప్పలు నేను గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఇవన్నీ తేకలు. ఉచితంతో కట్టిన కోటలు కాదు, తేక మొక్కల కోటలు. మీ డాక్టర్ గారు చెప్పి ఏంటంటే మాకు ఇంటికాడ ఏమి ఉన్నాడు అంటే గుర్తిగా ఏమి లేని వాళ్ళం కాదు, మాకు కొంచెం కొంచెం సుఖాలు ఉన్నాయి అని డాక్టర్ గారికి భగవాన్ ఏమంటున్నారంటే నేను ఉంటే ఉండొచ్చు, నన్ను మీకు చిన్న చిన్న సుఖాలు ఉంటూ ఉండొచ్చు, అంత మాత్రం సరే దుఃఖం విడిచిపెట్టదు. మీరే చెప్తున్నారు కదా సుఖం సరే నేను తృప్తి పడుతున్నదని. ఇది ఆ మూల తలంపు నశిస్తే కదా, దేహంతో ఏ తరంపు అయితే తారాప్యం పొందుతాందో ఈ దేహము నేనని ఎవరైతే చెప్తున్నారో, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను ఏ తరంపు అయితే చెప్తాందో అది నశించే వరకు దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టదు, దుఃఖం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ నాటికే కాదు, ముందు నాటికే కాదు, ముందు నాటికి కూడా, ఈ జన్మకి కాదు, రాబోయే జన్మకి కూడా, ఈ లోకమే కాదు, రాబోయే లోకంలో కూడా మనిషి నేడేమి అయితే వెంటాడుతుంది, మిమ్మల్ని దుఃఖం వెంటాడుతుంది. రాష్ట్ర గారు ఇక్కడ రాజు లేడంటున్నారు భగవాన్. ఆ మూల తలంపుకు మరొక పేరు దుఃఖం. ఇక భగవాన్ ఏం చెప్తారంటే ఏమో నీకు ఏ చిన్న చిన్న భోగాలు ఉండొచ్చు, చిన్న చిన్న సుఖాలు ఉండొచ్చు, ఆ గొడవద్దు ఇంకా ఇంకా అది అంతమవుతుంది. ఏ మీకు మీరు దుఃఖం కదా బాగా అనిపించిందని అంటే మీరు దుఃఖం అయితే అంతమవుదు ఎప్పుడు వరకు అంటే ఈ జన్మలో కదా, రాబోయే జన్మలో కూడా అంతమవుదని చెప్పేస్తున్నారు. ఈ జన్మలో కదా రాబోయే జన్మలో కూడా మీరు దుఃఖం అంతమవు ఎప్పుడు వరకు అంటే అహంకారం మూలం ఎదిరితే కానీ అది అహంకారం మూలం వెతకాలి, దాని మూలం మీకు కనిపించాలి, దాని మూలం మీకు కనిపిస్తేనే కానీ అది నశించదు. అది నశించే వరకు దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ తర్వాత మీ ఇష్టం. అరుణాచల శివన్ అరుణాచల శివన్ అరుణాచల శివ అరుణాచల జలపదమే పట్టి నీలాగేసేది మీ మహిమ కనుదురు ఎవరు అరుణాచల. ఆయన మనల్ని లాక్కోవాలి కానీ మనం ఎంతకాలం జరిగేలాగలమండి, ఎంతకాలం పాముతాం ఆయన పక్కకి, ఆయన మనల్ని లాక్కోవాలి. మనం పాటి ఎంత దూరం ఎంతకాలం పాడగలం, ఒక పాటి ఎంత దూరం కవర్ చేయగలం. అరుణాచల మనసు స్మరించు వారల అహుని నిర్మించు అరుణాచల శాంతి.